நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் நம சிவாய. சிவாய நம, சிவாய நம. ஓம் நம சிவாய. ஓம் நமோ பகவதே ருத்ராய. ஓம் நமோ வெங்கடேஷாய. பிரியமான ஆத்மபந்துகளே, பத்தியபுரம் கிராமம், பவிஷ்ய இக்கడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందేమో. నారాయణ పచ్చమట్ల నారాయణరాజు గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని, వారి కుటుంబ సభ్యుల ఆహ్వానాన్ని పురస్కరించుకుని పత్యపురం రావటం జరుగుతుంది. అనుకోండి, ఒక దేశానికి చక్రవర్తి అయినా ఆయన దుఃఖం విడిచిపెట్టదు, ఫీడింగ్ చేస్తుంది పట్టుకుని. కర్మ చేస్తే దేహం వస్తుంది, కర్మ చేస్తే దేహం వస్తుంది, దేహం వస్తే దుఃఖం వస్తుంది. దేహం వచ్చాక దుఃఖం లేకుండా ఎవడు ఉండలేడు. ఆ దుఃఖం నశించటానికి ఒకటే మందు, దానికి ఇంకో 10 మందులు లేవు, ఆత్మజ్ఞానం. అంటే మన హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని, పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని, దాంతో మనకి ఏకం అయ్యే వరకు దుఃఖం నశించదు. చచ్చిపోవటం పుట్టడం అంటే లేదు, ఒక బుడగలోంచి ఇంకో బుడగలోకి వెళ్ళటం. శరీరం బుడగ, ఈ బుడగ పగిలిపోతుంది, ఇంకో బుడగ వస్తుంది, మళ్ళీ ఆ బుడగ పగిలిపోతుంది, ఇంకో బుడగ వస్తుంది. ఈ శరీరాలన్నీ బుడగలు. సముద్రంలో బుడగలు ఎంతసేపు ఉంటాయి? బుడగం కంచేపు ఉంటుంది, ఆ బుడగ పోతుంది, ఇంకో బుడగ వస్తారు. అంటే చచ్చిపోవటం పుట్టడం అంటే ఒక బుడగలోంచి ఇంకో బుడగలోకి మారటం, అంతకంటే ఏం లేదు. అంటే మనం ఏ పని చేసినా, మాట్లాడినా, చేతితోటి పని చేసినా ప్రేమభావంతో చెయ్యాలి, యజ్ఞభావంతో చెయ్యాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, దీన్ని ఏమంటారంటే జ్ఞాన యజ్ఞం అంటారు. భగవంతుడు ఏమని చెప్పాడంటే, అర్జున నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని పరస్పరం మీరు అర్థం, పరస్పరం బోధించుకుని, బోధించుకుంటే మీరు పవిత్రులు అవుతారు. యజ్ఞభావంతో పనిచేసేవాడు జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం. అంటే యజ్ఞభావంతో పని చేస్తాంటే మనం పవిత్రం అవుతాం. మన జీవితంలో వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టే వస్తుంది, వచ్చేది వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. కానీ మనం చేసేది మటుకు, పని మటుకు ప్రేమభావంతో చెయ్యాలి, దైవభావంతో చెయ్యాలి, యజ్ఞభావంతో చెయ్యాలి. ఏ పని చేసినా సరే, ఒకసారి మనకి ఏదైనా వచ్చేది ఉంటే మన తలంపుతో సంబంధం లేకుండా వస్తుంది. మనకు తలంపు ఉంటే వస్తుంది, అయితే రాదేమో అని అనుకుంటాం. ఇంకేంటి, ఈశ్వరుడికి భిన్నంగా లేవు మనం, బుడగల సముద్రానికి వేరుగా లేవు, అలాగే మనం కూడా భగవంతుడికి వేరుగా లేవు. అంటే ఈ మూడు మనం 2 చెప్పారు. మన విద్యను పెంచుకుంటే ఆత్మ, మన విద్యను పెంచుకుంటే, విద్య సంపాదించుకుంటే, లేదా మీరు శ్రద్ధగా ఈ మాటలు, జ్ఞాన యజ్ఞాన తాలూకు మాటలు వింటే, ఈ ప్రవచనంలో మాటలు వింటే మీకు వివేకం పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. వాడికి ఎంత చదువు ఉన్నా, వాడికి ఎంత డబ్బు ఉన్నా, సొంత బుద్ధి లేని వాడు పనికిరాడు. మరి ప్రతి మనిషికి ఎంతో కొంత సొంత బుద్ధి ఉండాలి. ఆ సొంత బుద్ధి లేని వాడు ఏం చేస్తాడంటే, సూర్యుడు తూర్పును ఉదయించడం, పడమరను ఉపని ఉదయిస్తాడంటే నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అది సొంత బుద్ధి ముఖ్యం. మీకు సొంత బుద్ధి పెరగాలంటే ఈ జ్ఞానం తాలూకు మాటలు బాగా వినాలి. మన బుద్ధిలో ఉన్న దోషాలు, మన బుద్ధిలో ఉన్న పాపాలు పోవాలంటే తపస్సు చెయ్యాలి. మనకి మంచి మాటలు ఉంటే మనకి తెలివితేటలు పెరుగుతాయి. మన బుద్ధిలో ఉన్న దోషాలు, పూర్వజన్మల నుంచి వస్తున్న దోషాలు ఉంటాయి బుద్ధిలో, ఆ దోషాలు పోవాలంటే అంత తేలిగ్గా పోవు, వాసనలు అంత తేలిగ్గా పోవు, తపస్సు చేస్తే పోతుంది. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అని భగవంతుడు చెప్తాడు. తపస్సు అంటే భగవంతుడు చెప్పిన మాటను అనుసరించి జీవించడం కూడా తపస్సు. తపస్సు అంటే మనసును ఎండింపు చేయటం, మనస్సుని ఎండబెట్టడమే. ఇప్పుడు తడిగుడ్ని ఎలాగ ఎండబెడతామో, ఎండబెడితే అది ఎలాగ పొడైపోతుందో మన మనస్సుని ఎండబెట్టడమే తపస్సు. కొంతమంది ఏకాదశికి ఏకాదశికి ఉపవాసాలు ఉంటారు, అది కూడా తపస్సు. కొంతమంది ఏదైనా కష్టం వస్తే భరిస్తారు, అది కూడా తపస్సు. కొంతమందికి మాటకు మాట అందిపురం, అది కూడా తపస్సు, అది కూడా తపస్సు. గీతలో చెప్తాడు, మీరు ఎవరిని చూసి భయపడకండి, ఇతరులను చూసి మీరు భయపడకండి. మీరు ఎవరిని భయపెట్టద్దు, మీరు ఎవరిని భయపెట్టద్దు. మీ ఇతరులను చూసి, ఇతరులను చూసి మీరు భయపడకండి. అలా చేస్తుంటే మీకు వివేకం తగ్గిపోతుంది. మీరు ఇతరులను భయపెడతాంటే, ఇతరులను చూసి మీరు భయపడతాంటే మీలో సూక్ష్మ బుద్ధి తగ్గిపోతుంది. మీరు ఇతరులను విమర్శించకూడదు. ఇతరులు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తుంటే మీరు కంగారు పడక్కర్లేదు. ఇతరులను మీరు విమర్శిస్తున్నారనుకోండి, దానివల్ల అహంకారం పెరిగిపోతుంది. మీకు తెలియదు, మీకు తెలియదు. ఇతరులను అస్తమానం ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారనుకోండి, మీలో ఉన్న అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. ఇతరులు ఎవరైనా విమర్శిస్తున్నారో మీరు కంగారు పడతారనుకోండి, అప్పుడు మీ అహంకారం పెరిగిపోతుంది. చాలామంది విమర్శలు ఎందుకు చేస్తారంటే, ఇతరులందరూ వాళ్ళని మంచివాళ్ళు అనుకోవాలని చేస్తారు. మీరందరూ చెడ్డవాళ్ళు అంత అనుకోండి, నేను ఎవరో అమాయకులు ఉంటారు కదా నాన్నగారు మంచివాళ్ళు అని నన్ను అనుకుంటారేమో నేను విమర్శలు చేస్తాను. అది వాళ్ళకే తెలియదు ఎందుకు విమర్శ చేస్తున్నారు. నీకు అర్థమవుతుంది. కొంతమందికి రోజు విమర్శ అలవాటు, ఎవరినొకరిని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలు లేకపోతే వాళ్ళకి మోషన్ అవ్వదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, లోపల ఉద్దేశం ఆ విమర్శకు లోపల కారణం ఉంది, అది వాళ్ళకే తెలియదు. అందరిని విమర్శిస్తా అంటే మనల్ని మంచివాళ్ళైనా కొంతమందైనా అనుకుంటారని. మీకు అర్థమవుతుంది. డబ్బు ఉన్నవాడు డబ్బు ఉన్నవాడు అంటే కనపడక్కర్లేదు. ఏ డబ్బు లేని వాడు డబ్బు ఉన్నట్టుగా కనపడాలి అప్పు పుట్టడానికి. మీకు అర్థమవుతుంది సబ్జెక్ట్. ఇప్పుడు చాలామంది మీరు ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలోనైనా సరే మీరు ఎవరిని విమర్శిస్తారు, అందరిని విమర్శనం చేస్తాంటే వాళ్ళు కొంతమంది మంచివాళ్ళు అని చెప్పుకుంటారేమో వాళ్ళ ఉద్దేశం. ఆ ఉన్న మంచితనం పోతుంది చివరికి, వాళ్ళు అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. రమణ మహర్షి గారు దీని గురించి ఏం చెప్పారంటే, విమర్శలు మీరు మొదలు పెడితే మీ అహంకారం మీకు తెలియకుండా పెరిగిపోతుందని చెప్పారు. అయితే దీనికి సహనం చాలా ముఖ్యం. మీకు దుఃఖం నశించాలంటే ఆత్మవిద్య లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా, బ్రహ్మభావం లేకుండా, అమృతానుభవం లేకుండా మీకు ఎన్నడ 1,000 కోట్లు డబ్బు సంపాదిస్తే దుఃఖం నశించదు. మీరు మానసికంగా అశాంతిగా ఉన్నారనుకోండి, లోపల మీరు కుళ్ళిపోతున్నారనుకోండి అనుకోండి, మీకున్న అధికారం ఏం చేస్తుంది, డబ్బు ఏం చేస్తుంది, గౌరవం ఏం చేస్తుంది? మీకు శాంతి లేనప్పుడు, మీకు సుఖం లేనప్పుడు, మీకున్న మీకు ఆనందం లేనప్పుడు మీకున్న గౌరవం ఏం చేస్తుంది, డబ్బు ఏం చేస్తుంది, అధికారం ఏం చేస్తుంది? మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలగాలి. ఈ సబ్జెక్ట్ ఇట్ల ప్రయోజనం అది. మీకు అందరికీ ఆత్మజ్ఞానం కలగాలి, మీకు అందరికీ ఆత్మశాంతి కలగాలి, మీకు అందరికీ ఆత్మసుఖం కలవాలి, సుఖస్వరూపులు మీరు అవ్వాలి. ఈ ప్రవచనాల యొక్క ప్రయోజనం అది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది చాలా కష్టం, ఆత్మజ్ఞానం రాదేమో అనుకుంటారు. వస్తుంది, మీకు అందరికీ వస్తుంది. సబ్జెక్ట్ మీరు శ్రద్ధగా వినండి, మీకు అందరికీ ఆత్మజ్ఞానం వస్తుంది. శరీరం పడిపోకముందే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. శరీరం పడిపోకముందే ఆత్మజ్ఞానం కలుగుతుంది. శరీరం ఉండగా ముక్తి పొందినవాడు స్వర్గలోకానికి నరకలోకానికి వెళ్ళక్కర్లేదు. శరీరం ఉండగా ఎవడైతే ముక్తి పొందాడో, శరీరం ఉండదు ఎవడైతే ఆత్మజ్ఞానం సంపాదించాడో వాడి స్వర్గానికి వెళ్ళక్కర్లేదు, నరకానికి వెళ్ళక్కర్లేదు, సుఖంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, అంతటా నిండి ఉంటాడు, శక్తిగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. శరీరం మరణించకముందు మన ఆత్మజ్ఞానం పొందలేమనుకోండి, ఏదో లోకంలోకి వెళ్ళిపోతాం. ఆ లోకంలో కొంతకాలం ఉండి మళ్ళీ శరీరం, ఈ బుడగ పోతుంది కదా, ఈ బుడగను కాల్ చేస్తారు, మళ్ళీ కొత్త బుడగ వస్తుంది. కర్తృత్వం ఉన్నంతకాలం, అహంకారం ఉన్నంతకాలం, గాఢ నిద్రలో మనకు అహంకారం లేదు, గాఢ నిద్రలో కర్తృత్వం లేదు. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా మేము బాగా డబ్బు సంపాదించామని నిద్రట్లో అనుకోరు. మీకు అర్థమవుతుంది? తర్వాత మీకు ఒక ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రిని చేస్తున్నాను నిద్రట్లో అనుకోడు. పండితుడు ఉన్నాడు అనుకోండి, ఆ పండితుడు కూడా నిద్రట్లో నేను పండితుడు అని అనుకోడు. మీకు అర్థమవుతుంది? అలా పగల ఉండగలిగితే అప్పుడు మీకు జ్ఞానం కలిగి. రాత్రుళ్ళు కర్తృత్వం ఉన్నది నిద్రట్లో, పగల వచ్చేస్తుంది. అదేంటి అర్థం చేసుకుని అది ఎలా వస్తుందో చూసుకుని దాన్ని తొలగించే వరకు మీకు జ్ఞానం కలగదు. తర్వాత మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ సంసారం గురించి మీరు కష్టపడుతున్నారు, మీ సంసారం గురించి మీరు కష్టపడుతున్నారు, మీ బాధ్యతలని మీరు చూసుకుంటున్నారు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు తర్వాత మీకు ఇదొంది వ్యవసాయం ఉంటుంది అనుకోండి. వ్యవసాయం అంటే చేలు మెరక పొలం ఎలా తీసుకోవాలి, నీరు ఎలా పెట్టుకోవాలి, నీరు ఎలా పెట్టుకోవాలి అని చూసుకుంటారు వ్యవసాయదారులు అందరూ కూడా. నీరు ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు కోసుకోవాలి అని మెరక పల్లాలంటే సరి చేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. మీకు ఇంటికాడ బాధ్యతలు ఏమన్నా ఉన్నాయండి, కొన్ని ఇంటికాడ పనులు అన్నీ శ్రద్ధగా చూసుకుంటారు. అంత శ్రద్ధ మీకు జ్ఞానం మీద ఉంటే వచ్చేస్తుంది. ఈ మాటలు మీరు ఎక్కడ చెప్పదు, మీరు అదనంగా కష్టపడాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడికైనా పారిపోవాలేమో, పారిపోయి ఎక్కడో చోట వెళ్ళి తలుపులు వేసేసుకోవాలేమో, ఎక్కడో కుటీరం ఒకటి కట్టుకుని తలుపులు వేసేసుకోవాలేమో, తలుపులేసి ఎక్కడికైనా పారిపోతే జ్ఞానం వచ్చేస్తున్నాము. అలా పారిపోతే జ్ఞానం రాదు, అజ్ఞానం పెరుగుతుంది. రమణ మహర్షి గారు అన్నారు, టైంకి కాఫీ తాగి, టైంకి నాలుగు మెతుకులు అన్నం తిని, ఇంటికాడ ఉండి నేడ పట్టి నేను సాధన చేయనప్పుడు పారిపోయి నువ్వు సాధించేది ఏంటి? ఎక్కడ పారిపోతావు, ఎక్కడ పారిపోయినా మీ మనస్సు వస్తుంది. మీరు హిమాలయ పర్వతాలు పారిపోతారనుకో, జీవుడు మనవ రూపంలో ఉంటాడు. మీకు అర్థమవుతుంది? జీవుడు మీకు కనపడ్డాం, మనస్సు కనిపిస్తుంది మీకు. ఆ మనస్సు రూపంలో జీవుడు ఉంటాడన్న సంగతి మీకు తెలియాలి. జీవుడు మీ కళ్ళకు కనపడ్డావు, జీవుడు మీ కళ్ళకు కనపడ్డావు. చనిపోయి శరీరం చనిపోయాక జీవుడు ప్రయాణం చేస్తాడు, అది జ్ఞానికి కనిపిస్తాడు, అజ్ఞానం కనపడ్డావు. మన గుండుగల్లో చెప్పుకున్నాం, మొదటిసారి శరీరంలో ఎప్పుడు ప్రాణం మనకు తిరిగిందో తెలియదు, ప్రాణం బయటికి వెళ్ళేటప్పుడు కూడా తెలియదు. అది చనిపోయేవాడికి నేను చనిపోయిన వాడికి తెలియదు, పక్కవాడికి తెలుస్తుంది అది చచ్చిపోయాడని. ఇంకా గాలి పీల్చుకుందాం అనుకుంటాడు వాడు, ఈలోపల గాలి ఆగిపోతుంది. ఆ పక్కవాడు తెలుస్తుంది ఇది డెడ్ అని, వాడు చనిపోయాడు వాడికి తెలియదు. ప్రాణం పోసినప్పుడు ఎప్పుడు ప్రాణం మొదటిసారి మనకి ముక్కులో ప్రాణం ఎప్పుడు తిరిగిందో మనకు తెలియదు, చచ్చిపోయిన తర్వాత కూడా తెలియదు. ఇదే చివరి శ్వాసం, ఇంకా చచ్చిపోతున్నామని తెలియదు. ఆ పక్కవాడు మనకి తెలుస్తుంది వీళ్ళు చచ్చిపోయారని, మొదటి గాలి తెలియదు, చివరి గాలి తెలియదు. ఆ జీవుడు ప్రయాణం చేస్తాడు, ఆ జీవుడు ప్రయాణం చేయాలి, అది జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏముంటుంది. అంచేది మనకి తెలివితేటలు పెంచుకోవాలంటే విద్య సంపాదించాలి, పాపం పోవాలంటే అహంకారం పోవాలంటే తపస్సు చెయ్యాలి. తపస్సు వల్ల పాపం నశిస్తుంది, తపస్సు వల్ల మన బుద్ధులను దోషాలు నశిస్తాయి. శ్రద్ధగా మీరు శ్రవణం చేయటం వల్ల వివేకం పెరుగుతుంది, అంటే తెలివితేటలు పెరుగుతాయి, అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనిషికి ఏమున్నా ఏమి సుఖం లేదు, అహంకారం విడిచిపెట్టకూడదు. అహంకారం ఉంటే అంతా ఉంది, భగవాన్ చెప్తారు. అహంకారం ఉంటే నువ్వు ఉన్నావు, నేనున్నాను, దేవుడు ఉన్నాడు, పుణ్యానికి పుణ్యం ఉంది, పాపానికి పాపం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది. నువ్వు అహంభావంలోంచి విడిచి అహంభావంలోంచి బయటపడ్డావా, అహంకారం నుంచి బయటకు వచ్చేసావా? నువ్వు పొందవలసింది ఏమీ లేదు, అంతటా ఉంటావు. నీకు నువ్వు చేసిన కర్మ కూడా అహంకారం లేని వాడు చేసిన కర్మ అని అంటుకోదు. ముంచేత నీ ఏమి చేస్తున్నానని తలం పడకుండదు, అహంకారంతో చేసిన కర్మ అంటుకుంటుంది. అహంకారం లేని వాడికి కర్మ చేసినా అది అంటుకోదు. వాడికి కర్మను బట్టి జన్మ వస్తుంది, జన్మను బట్టి దుఃఖం వస్తుంది. మరి దుఃఖం ఎలా నశిస్తుంది? ఆత్మజ్ఞానం వల్ల నశిస్తుంది. నీకు అర్థమవుతుంది? ఇది ఆత్మజ్ఞానం సంపాదించకుండా దుఃఖం నశించదు. కర్మ చేసేటప్పుడు నేను ఇది చేశాను అది చేశాను అనుకుంటా ఉంటాడు కదా, నేను అది సాధించాను ఇది సాధించాను, అదంతా అనుకునేది అహంకారం. అనుకునేవాడు జీవుడు, ఏం అనుకోకుండా ఉండేవాడు దేవుడు. అనుకునేవాడు జీవుడు, ఏం అనుకోకుండా ఉంటాడు వాడు దేవుడు. తర్వాత మీలో చాలా మందికి పొగడతలు ఇష్టం ఉంటుంది, చాలా మందికి ఎదటి వాడి చేత పొగిడించుకోవడం ఇష్టం, అది చాలా ప్రమాదం. కొంతమందికి ఎదటి వాళ్ళ చేత పొగిడించుకోవడం ఇష్టం, అది ఒక రకమైన చెడ్డ అలవాటు, అది ఒక రకమైన వాసన. ఒక్కోసారి ఆ వాసన 100 జన్మల వరకు ఇడిచిపెట్టదు. కొంతమందికి అంచేతి 24 గంటలు ఎదుటి వాళ్ళ చేత పొగిడించుకోవడం ఇష్టం, అది చివరకు వాసన కింద పడిపోయి ఈ ఒక్క వాసన 100 జన్మలను తీసుకొస్తుంది. అదే నాడికి తిరిగి ఈ వాసనే సంస్కారం కింద పడిపోయి పగల అస్తమాని ఎవడెవడి చేత పొగిడించుకుంటున్నారనుకోండి, అక్కడ రాత్రి స్వప్నాలు కూడా సంస్కారాలు వస్తాయంటే వాళ్ళు వీళ్ళు పొగుడుతున్నట్టుగా స్వప్నాలు వస్తాయి. చివరికి అది సంస్కారం కింద పడి 1 కోటి జన్మలు కూడా చెప్పొచ్చు ఒక వాసన. మహాత్మా గాంధీ గారికి వినోబా గారు చాలా స్నేహంగా ఉండేవారు. మహాత్మా గాంధీ గారి ఆశ్రమం, వినోబా గారి ఆశ్రమం 15 మైళ్ళు దూరం, అంతే, ఎక్కువ దూరం కాదు. ఒకసారి గాంధీ గారు ఉత్తరం రాశారు ఆయన, ఎవరికి, వినోబా గారు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, సత్కర్మ చేస్తున్నావు, నీకు ఏ బలహీనతలు లేవు, సత్కర్మ చేస్తున్నావు, చాలా గొప్ప వ్యక్తి. ఏదైనా అడుగు వాక్యాలు ఆయనకి రాయాలనిపించిందేమో రాశారు. రాస్తే ఉత్తరం పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చాడు వినోబా గారు. చదువుకున్నాడు, ఎవరు వినోబా చదివి మొక్కల మొక్కల కింద చింపు అప్పుడు పడేసి, ఏంటి నీకు బాపూజీ రాశాడు, అందరేమో అద్దాలు కట్టించుకుంటే, గాంధీ గారు మనకు ఉత్తరం రాస్తే అద్దం కట్టించుకుని పెట్టుకుంటారు ఇంట్లోనే, ఇదేంటండి బాపూజీ రాస్తే, ఎవరు రాస్తే, నన్ను ఏమో పొగిడి రాశారు, ఆ ఉత్తరం రోజు నేను చదువుకుంటాను, నాకు తెలియకుండా నాకు గర్వం వచ్చేస్తుందని చెప్పారు వినోబా. నాకు ఆ రోజు చదువుకుంటాను అనుకోని నాలో వినయం పోవచ్చు, అవినయం రావచ్చు, అహంకారం రావచ్చు, గర్వం రావచ్చు, చివరికి ఆ ఉత్తరం నేను పతనం అవటానికి కారణం అవచ్చు. గాంధీ గారి మీద ఇష్టం లేదు కాదు, నేను పాడవుతానని ఉత్తరం చింపేస్తాను. అయితే మీరు అదనంగా ఏం కష్టపడద్దు, మీ సంసారం పనులు, మీ ఇంటికాడి పనులు ఎలా శ్రద్ధగా చేసుకుంటున్నారు, మీ పొలం పనులు ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నారు, మీకు ఏమైనా చెరువులు ఉంటే చెరువులు ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నారు, ఎంత భక్తిగా చూసుకుంటున్నారు, మీకు ఏదైనా బ్యాంకు పని ఉంటే బ్యాంకు పని వెళ్ళి ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అంత శ్రద్ధగా చూసి ఉంటే ఇది ఈ మార్గంలో, జ్ఞాన మార్గంలో మీకు జ్ఞానం వచ్చేస్తుంది. అదనంగా మీరు కష్టపడక్కర్లేదు. అయితే శుద్ధి ఉండాలి, ఇప్పుడు ఆంజనేయ స్వామికి అంత పేరు ఎందుకు వచ్చిందంటే, మీ పని మీరు ఎంత శ్రద్ధగా చేసుకుంటారో ఇతరుల పని కూడా ఆయన అంత శ్రద్ధగా చేస్తాడు, అది ఆయనకి అంత పేరు రావటానికి కారణం. కొంతమంది వాళ్ళ సొంత పని ఒక రకంగా చేసుకుంటారు, ఇతరుల పని ఇంకో రకంగా చేస్తారు, మీకు అర్థమవుతుంది. కానీ ఆంజనేయ స్వామి తన సొంత పని ఎలా చేసుకుంటాడు, ఇతరుల పని కూడా అంత శ్రద్ధగా చేస్తాడు. అందుకని మహాత్ముడు అయ్యాడు, మనం అందరం గుళ్ళు కట్టి పూజ చేస్తున్నాం. కొంతమందికి ఎక్కువ విమర్శలు అలవాటు, వాళ్ళకి తెలియదు పాపం ఎందుకు విమర్శిస్తుంది, వాళ్ళని మంచివాళ్ళు అని కొంతమంది అనుకుంటారేమో విమర్శిస్తారు పాపం, వాళ్ళకి తెలియదు పాపం. అంతకుముందు ఎవడైనా వాళ్ళు మంచివాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటే అది కూడా ఊడిపోతుంది చివరికి, అది ఆ విషయం వాళ్ళకి తెలియదు. మీరందరూ చెడ్డవాళ్ళని అంటారనుకోండి, నాకేం మంచితనం రాదు, ఇంతకుముందు నాకు ఏదైనా గౌరవం ఉంటే అది పోతుంది. అయితే మీరు ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుడు మనకు శరీరం ఎలా ఇచ్చాడో బుద్ధిని కూడా అలా ఇచ్చాడు, ఆ బుద్ధికి పని చెప్తూ మన సొంత బుద్ధి ఉండాలి. జాగ్రత్తగా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవాలి. అయ్యా గౌతమ బుద్ధుడు చెప్పాడు, మీరు సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, ఈ మాట గౌతమ బుద్ధుడు చెప్పాడు, సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, సజ్జన సాంగత్యం, సత్పురుషుడి సహవాసం చూసుకోండి జాగ్రత్తగా. మనుషులందరూ మంచివాళ్ళని చెప్పడం, చెడ్డవాళ్ళు మీరు విమర్శించొద్దు, కానీ మంచివాళ్ళ స్నేహం విడిచిపెట్టద్దు. మంచివాళ్ళ స్నేహం మీరు విడిచిపెట్టకపోతే మీకు ఆత్మజ్ఞానం కలగదు, మంచివాళ్ళ స్నేహం చేయకపోతే మీకు ఆత్మజ్ఞానం కలగదు అని చెప్పారు గౌతమ బుద్ధుడు. చెప్పారు అక్కడ దాకా వదిలేయండి. మన ఇండియాకి ధనవంతుడు ఎవడంటే అతను ప్రేమ్జీ. ఇప్పుడే చేయను మనం, ఇప్పుడే చేయమని ప్రేమ్జీ అని, అజీం ప్రేమ్జీ అని అతనికి 60,000 కోట్లు ఆస్తుంది. మన ఇండియాకి అతనే ధనవంతుడు, 60,000 కోట్లు ఆస్తుంది. అతను ఈ మధ్యన ఎవరు అడిగారు ఇంత మీరు ధనం మీరు అంత మీరు ఒక్కరు కష్టపడితే ఇంత డబ్బులు రావు కదా, ఏదో కంపెనీలు పెట్టారు ఎంత పెట్టారు, 60,000 కోట్లు ఎలా సంపాదించారు, నేను కష్టపడటం ఇదంతా వచ్చేసింది అనుకోవటం లేదు, కానీ నా తెలివితేటలు ఒక చోట ఉన్నాయి. నేను ఉద్యోగాలను ఎన్నుకోవటంలో కానీ నా కూడా తిరిగి వాళ్ళ విషయంలో కానీ నా కూడా తిరిగి వాళ్ళ విషయంలో కానీ మీకు అర్థమవుతుంది, ఆఫీసులో పనిచేసే వాళ్ళ విషయంలో కానీ వాళ్ళు ఎంతో బుద్ధిమంతులు అయితేనే కానీ వాళ్ళని పెట్టుకోను అని చెప్పాడు. అందుకే నేను బాగుపడటానికి కారణం అని చెప్పాను. అవసరమైతే 4 రోజులు వాడి ఆడి మంచివాడిలా కనిపించినా నేను మంచివాడు పనిచేస్తాడు కష్టపడతాడు అని వాడి మీద నమ్మకం ఉంటాడు. నేను ఉద్యోగిస్తాను పెద్ద పెద్ద ఆఫీసులు పెద్ద పెద్ద ఉద్యోగాలు, కానీ మనిషి ఎటువంటాడో తెలుసుకోకుండా అవసరమైతే నెలలు ఆడుతాను, కానీ మనిషి ఎటువంటాడో తెలియకుండా ఎంతవరకు నేను ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు అన్నాడు. అందుకే నేను బాగుపడతాను కారణం అన్నాడు. 60,000 కోట్లు సంపాదించాడు. ఈ డబ్బు సంపాదించడానికి ఎంత ఆలోచన ఉంటే ఇంత జ్ఞానం సంపాదించాడు. అంటే మీరు డబ్బు మనిషి డబ్బు మనిషిని సంపాదించదు, మనిషే డబ్బును సంపాదిస్తాడు. అంటే 60,000 కోట్లు సంపాదించాలంటే ఇదంతా నా తెలివితేటలు కాదు. నేను ఎన్నుకున్న మనుషులు మంచి మంచి ఉద్యోగస్తులను పెట్టుకోవటం వల్ల వాళ్ళు సరిగ్గా కష్టపడుతున్నారు చూసుకోవటం వల్ల వాళ్ళు ఇంత డబ్బు వచ్చింది. కానీ మామూలుగా ఒక్క నా తెలివితేటలు రాలేదు. మనుషులను ఎన్నుకోవటంలో బహుజాగ్రత్తగా లేకపోతే చాలా కష్టం అని చెప్పాడు. అప్పుడు ఈ డబ్బు సంపాదనకి ఇన్ని మెలకువలు ఉంటాయి ఆత్మజ్ఞానానికి, ఆత్మజ్ఞాన సముపార్జనకి. అంటే మనుషులు ఎన్నుకోవటంలో బహుజాగ్రత్తగా ఉండాలి, బహుజాగ్రత్తగా ఉండాలి. అయితే మనస్సు అన్నా అహంకారం అన్నా జీవుడన్నా ఒకటే. మనస్సు అన్నా జీవుడన్నా జీవుడి రూపంలోనే ఇది ఉంటుంది. ఏది జీవుడి రూపంలో ఏముంటుంది? మనస్సు. జీవుడి రూపంలో మనస్సు రూపంలో జీవుడు ఉంటాడు, మనస్సు రూపంలో జీవుడు ఉంటాడు. ఆ మనస్సు రూపంలోనే వీడు పెరుగుతూ ఉంటాడు జీవుడు. ఆ మనోరూపంలోనే జీవుడి పెరుగుతూ ఉంటాడు, ఆ జీవుడి పెరుగుతూ ఉంటాడు. అది మనస్సుకి అన్ని పేర్లు. ఇప్పుడు ఎవరైనా వారు ఇంజనీర్ గారు ఇది డాక్టర్ గారు అంటారు. ఆ ఇంజనీర్ గారి మనిషే, డాక్టర్ గారి మనిషే, వాళ్ళు చేసిన పనిని బట్టి అలాగంటారు. వాళ్ళు చేసిన పనిని బట్టి అలా అంటారు. వృత్తిని బట్టి ఆడి మనిషి ఈడి మనిషి వాళ్ళు చేసి వృత్తిని బట్టి వారు ఇంజనీర్ గారి డాక్టర్ గారి వ్యవసాయదారులని ఎలా చెప్పుకుంటారు? బుద్ధిగా ఉండేది మనస్సే, బుద్ధిగా ఉండేది జీవుడే, మనస్సుగా ఉండేది జీవుడే, ఆలోచించేది జీవుడే, నిర్ణయించేది జీవుడే. ఆ ఏదైనా మీరు ఆలోచిస్తున్నారనుకోండి అది మనస్సు అంటారు. అది ఆలోచించి నిర్ణయించుకుంటారనుకోండి ఈ పని చేద్దాం చేయకూడదని అది బుద్ధి అంటారు. మీకు అర్థమవుతుంది? ఏదైనా అవసరం లేకుండా ఉద్రేకపడిపోతున్నారనుకోండి, మీలో వినయం తగ్గిపోతుంది అనుకోండి, ఉద్రేకపడిపోతున్నారనుకోండి, మాట మాటకి కోపం వచ్చేస్తుందనుకోండి, విసుగొచ్చేస్తుందనుకోండి, చిరాకు వచ్చేస్తుందనుకోండి, దాన్ని అహంకారం అంటారు. డబ్బు మరుగట్టుకోవాలి. డబ్బు వల్ల మదం పెరగకూడదు, సరసరంగా డబ్బు వల్ల మదం పెరగకూడదు. చాలా మందికి డబ్బు పెరిగితే డబ్బు వస్తే గర్వం పెరుగుతుంది. చివరికి ఏమవుతుంది? డబ్బు ఉండగడి చచ్చిపోతాడు, వాడు కూడా గర్వం వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదం. కొంతమంది డబ్బును చూసి గర్వం పెంచుకుంటారు, ఆ గర్వం అలా ఉండిపోతుంది, ఇటు చచ్చిపోతాడు ఆ జీవుడు కూడా గర్వం వెళ్ళిపోతుంది. అది మళ్ళీ ఇంకో 100 పాడి జన్మల కారణం. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పాడు, డబ్బు మంచిదే, మీరు సద్వినియోగం చేసుకుంటే. మీరు ఏదైనా మంచి పని చేయాలనుకోండి డబ్బు ఉండాలి, డబ్బు లేకుండా మీరు మంచి పని చేయలేరు కదా. డబ్బు లేకుండా మీరు మంచి పని చేయలేరు కదా, ఏదైనా మంచి పని చేయాలంటే డబ్బు ఉండాలి, అంతవరకు మంచిది. మీరు మంచి పనులు చేసి మీ మనస్సును బాగు చేసుకుంటే మంచిది, అంతవరకు దాని ఉపయోగం. అంతేకాని డబ్బే సర్వస్వం అనుకోవద్దు. మీకు డబ్బు ఉంటే మంచిదే, దానివల్ల ఏదైనా మంచి పనులు చేయండి. అంత మాత్రం చేతి జ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చేది. ఇప్పుడు జ్ఞాని పుణ్యానికి పాపానికి అతీతుడు, ఇవ్వటానికి పుచ్చుకోవడానికి అతీతుడు, పుట్టికి చావుకి అతీతుడు. మీరు ఏదైనా మంచి పనులు చేస్తే జ్ఞానం వచ్చేసింది అనుకోకండి, దానివల్ల పుణ్యం వస్తుంది, అంతకంటే ఏమీ లేదు. నా హృదయంలోనే వస్తువు తెలుసుకుంటే అప్పుడు నాకు జ్ఞానం వచ్చింది. మీకు ఏదైనా చదువు ఉందనుకోండి, మీకు ఏదైనా చదువు ఉందనుకోండి, చదువు అంటే మీకు ఏదైనా చదువు అంటే మా 10 మందికి పాఠాలు చెప్పొచ్చు, అంతవరకే. 10 మందికి ఉపకారం చేయొచ్చు, అంతే. దానివల్ల మీకు జ్ఞానం వచ్చేది. నిన్న మా ఇంటికి 4 రోజుల కింద పండితుడు వచ్చాడు. ఓ పండితుడు, ఆయన పండితుడు మంచి మనిషి, మంచి ఆయన పాండిత్యంగా సంస్కృతం గారు. మీరు బాగా చదువుకున్నారని నేను చెప్పాను. ఆయన అన్నారు, ఒక మంచి మాట చెప్పారండి. ఇప్పుడు నాకు అహంకారం ఏం పోలేదండి, నా అహంకారం పండితుడి కింద కంటిన్యూ అయిపోతాను అన్నారు. నాకు అహంకారం పాండిత్యం అన్నమాట నిజమే. ఈ పాండిత్యం చూసి జ్ఞానం అనుకుంటాను అనుకోండి, జ్ఞానం కాదని తెలుస్తుంది. నా అహంకారం ఇదివరకు మామూలుగా ఉండేది, ఇప్పుడు పాండిత్యం సంపాదించడం వలన అదనంగా దీనికి మ్యాప్ దొరికింది. దీనికి అహంకారానికి ఈ అహంకారం మామూలుగా లేదు, సపోర్ట్ దొరికింది. దీనికి పండితుడిగా కంటిన్యూ అయిపోతుందని చెప్తాడు. దానికి ఏది మ్యాచ్ దొరుకుతుంది, ఇదివరకటి కంటే శుభ్రంగా మ్యాచ్ దొరుకుతుంది. ఫెసిలిటీ ఇడ్లీలు సాంబారు శరీరానికి కాదు, అహంకారానికి మ్యాప్ దొరుకుతుంది. శరీరానికి కాదు అహంకారానికి మ్యాప్ దొరుకుతుంది. అహంకారం పండితుడిగా కంటిన్యూ అవుతుంది. మరి ఎక్కడ ముగుస్తుందో నాకు అర్థం అవటలేదు అన్నాడు. మీరు ధనవంతులు అనుకోండి, ఆత్మనేను ధనవంతుడిని, ఆత్మకి శరీరమే లేదు. అసలు ఆత్మకి శరీరమే లేనప్పుడు అన్నిటికీ శరీరం, అన్ని శరీరమే కదా. అహంకారం పెరగటానికి శరీరం కారణం. మీకు ఇంకోటి, మీరు సాధనలో మీకు ఇష్టం వచ్చిన గురువుని మీరు ఆరాధించుకోండి, మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి మీరు పూజ చేసుకోండి. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ధ్యాన మార్గం, మీరు మీకు ఇష్టం వచ్చిన మార్గంలో మీరు ప్రయాణం చేయండి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేహాభిమానం తగ్గకుండా ఆత్మజ్ఞానం కలగదు. మీరు ఉపవాసాలు చేయండి, జపాలు చేయండి, తపాలు చేయండి, గుళ్ళోకి వెళ్ళండి, దేహాభిమానం నశించదందరే చూసుకోవాలి. ఇప్పుడు మనం మందు వాడుతున్నాం, మందు వాడుతుంటే ఏం చేస్తాం, రోగం తగ్గుతుందరే చూసుకుంటాం. ఇదిగో బండతనంగా వాడాం, 4 రోజులు వాడి ఏంటి, 4 రోజులు గుణం కనిపించలేదు, ఏమన్నా డాక్టర్ గారు 4 రోజులు వాడి ఏం గుణం కనిపించలేదు అంటాం కదా. బండతనంగా వాడు మందులు కూడా పనిచేస్తున్నారే చూసుకుంటాం మనం. మీరు ఏ సాధన చేసినా దేహాభిమానం తగ్గుతుందరే చూసుకోవాలి. తగ్గటం లేదనుకోండి, ఎన్ని సాధన చేసినా సున్నతోడు సమానం. ఈ విషయం బట్టి నేను పుస్తకాలు చదివి చెప్పడం లేదు. ఏది అహంకారం మాట, ఏది చాలా మంది విమర్శిస్తూ ఉంటారు చూడండి. పెద్ద పెద్ద నాయకులను కూడా చూశాను, అది వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళని చేస్తే వీళ్ళని మంచివాళ్ళని ప్రజలు అనుకుంటారేమో అని విమర్శిస్తారు. నాయకులేముంది, 10 మంది ఓట్లు వేస్తే నాయకులు నాయ దానికే ఉంది. అన్ని జీవుడే, మనస్సు కన్నా వాడే, బుద్ధి కిందన్నా వాడే, అహంకారం కిందన్నా వాడే, రకరకాల వేషాలు. ఇప్పుడు మనిషి ఒక్కడే, ఆడు వృత్తిని బట్టి ఒక ఇంజనీర్ అని అంటున్నాం, ఒక డాక్టర్ అంటున్నాం, ఒక వ్యవసాయదారుడు అంటున్నాం, ఒక కలెక్టర్ అంటున్నాం కదా, మనిషి ఒక్కడే. అలాగే జీవుడే, ఆడు చేసి పని బట్టి బుద్ధి అంటున్నాం, మనస్సు అంటున్నాం, అహంకారం అంటున్నాం, రకరకాలు చేస్తున్నాం. ఈ రకరకాల వ్యవసాయాలు చేసేవాడని జీవుడు ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు. ఎవడు వీడు? మనసు రూపంలో ఉన్నవాడు, ఇష్టం రూపంలో ఉన్నవాడు జీవుడే, అయిష్టం రూపంలో ఉన్నవాడు జీవుడే, కోపంగా ఉన్నవాడు జీవుడే, కోరికగా ఉన్నవాడు జీవుడే, ఇన్ని రకాల వ్యవసాయాలు చేసేవాడు అందరూ జీవుడే. అంటే వాడి గురికి ఆడు చేసి పనులు బట్టి, ఆడికి ఆలోచించినప్పుడు మనస్సు అంటాం, నిర్ణయించినప్పుడు బుద్ధి అంటాం, అని వాడే చేస్తున్నాడు. వాడు చేసే పనిని బట్టి, వాడు చేసి వాడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వీడికి అవతారాలు మారుతూ ఉంటాయి అని జీవుడు చేస్తున్నాడు. తర్వాత ఈ శరీరం చనిపోయినప్పుడు లోపల ఆత్మకు శరీరం, చైతన్యానికి శరీరం అక్కర్లేదు, ఆత్మకు శరీరం అక్కర్లేదు, ఆత్మకు శరీరంతో పని లేదు. అసలు శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను దుఃఖపడతాడు, ఆ దుఃఖపడేవాడు కూడా జీవుడే. శరీరం చనిపోయినప్పుడు దుఃఖపడతాడు కదా లోపల ఒక నుండి, ఆ దుఃఖపడేవాడు ఒకటి జీవుడే, దుఃఖపడేవాడు కూడా జీవుడు. సర్వసాధారణంగా జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి ఉండడు ఒక గాఢ నిద్రలో తప్పు. చనిపోయినప్పుడు ఏడుస్తాడు, 100 ఏళ్ళు బతికినా సరే ఏడుస్తాడు పాపం. ఈ మధ్యన 90 ఏళ్ళు బతికి ఒకరు చనిపోతే పాపం నన్ను కాశ్మీర్ తీసుకెళ్ళండి, జమ్మూ తీసుకెళ్ళండి, ఢిల్లీ తీసుకెళ్ళండి, అక్కడ బతుకుతానన్నారు పాపం. ఇక డాక్టర్లు చెబుతున్నారు మీరు బతకరంటే అయినా కాశ్మీర్ తీసిపోండి బతుకుతాను, అక్కడ ఏదో మందులు ఇస్తారంటాను పాపం. భగవంతుడి చింతన లేదు. మీకు అర్థమవుతుంది? భగవంతుడి చింతన లేదు. అహంకారాన్ని పొడిగించి కూడా చచ్చే టైంలో కూడా, ప్రాణం పోయే టైంలో కూడా, ఆ చివరి శ్వాస కూడా ఈ అహంకారాన్ని ఇంకెలా పొడిగించుకుందామని ఆలోచనే కానీ రామకృష్ణ అనే మాట లేదు, నారాయణ కేశవ మాధవ అనే స్మరణ లేదు. మరణం ఎక్కడ వస్తుంది? అడిగి పుణ్యకర్మ ఉంటే కదా రావటానికి. అసలు పుణ్యకర్మ లేని వాడిని చచ్చిపోయిన వాడి దగ్గర నారాయణ నారాయణ అనమంటాడు, నారాయణ అనడం నార అంటాడు. పుణ్యకర్మ ఏమి లేని వాడి దగ్గరికి వెళ్ళి మన చెవిలో ఊగితే నారాయణ నారాయణ అంటాడు, నారాయణ అండటం నారా ఓ నారా నారా అంటాడు. మనం అనిపించలేము వాడి చేత. తర్వాత మనం చేసే పొరపాటు ఎక్కడుందంటే, ఎంచేపి అహంకారాన్ని పొడిగించుకోవటానికి ఎలా పొడిగించుకుందామని చూస్తున్నాం కానీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం. పొడిగించుకునే కొలిది జన్మలు పెరిగిపోతాయి, జన్మలు పెరిగే కొలిది దుఃఖం వచ్చేస్తుంది. జన్మలు పెరిగే కొలిది చావు, మరణాలు తప్పవు, మరణాలు పుట్టుకలు తప్పవు, లేదా దుఃఖం కూడా అలా వెంటాడుతూ వచ్చేస్తాం. జ్ఞాని లోకాన్ని చూస్తాడు, అజ్ఞాని లోకాన్ని చూస్తాడు, కానీ అజ్ఞాని లోకం బంధిస్తుంది, జ్ఞానం జ్ఞానిని బంధించదు. జ్ఞాని లోకాన్ని చూస్తాడు, అజ్ఞాని కూడా లోకాన్ని చూస్తాడు, కానీ జ్ఞాని లోకం బంధించదు, అజ్ఞాన్ని బంధిస్తుంది లోకం. రూపముని పట్టుకుని పుట్టును, రూపమున పట్టుకుని పెరుగును, రూపమున పట్టుకుని ఏడుస్తూ ప్రాణము విడిచిపెట్టును, అహంకారపి రూపము లేని అహంకార పిశాచము అన్నారు భగవాన్. ఈ అహంకారానికి రూపం లేదట, దానికి రూపం లేదు. పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు ఏదో రూపాన్ని పట్టుకోండి, ఈ రూపం ఇష్టం లేకపోతే ఆ రూపం, ఆ రూపం లేకపోతే ఇష్టం లేకపోతే ఈ రూపం, చచ్చిపోయే వరకు రూపాలను మారుస్తూ ఉంటుంది. ఈ పార్టీ ఇష్టం లేకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ ఇష్టం లేకపోతే ఈ పార్టీ. మీకు అర్థమవుతుంది? ఏదో రూపాన్ని మీరు, నేను చెప్పాను మీరు నమ్మొద్దు, ఏదో రూపాన్ని పట్టుకుంటుంది, ఏదో రూపాన్ని, ఏదో రూపాన్ని అలా పట్టుకుంటుంది. ఈ లోపల శరీరం ముసలిది అయిపోతుంది, ఈ లోపల శరీరం చిన్నప్పుడేమో ఆటల పాటలతోటి కాలక్షేపమైపోతుంది, ముద్దబ్బాయిల కింద కాలక్ష ఆటల పాటలతోటి కాలక్షేపమైపోతుంది, వయసు వచ్చాక కోరికలతోటి కాలక్షేపమైపోతుంది, ఇంకా ముసలితనం వచ్చాక ఆడి పలకరించడం లేదు, వీళ్ళు పలకరించడం లేదు, అంత కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డానని నన్ను ఎవడో పలకరించడం లేదు, ఎవడో గుర్తించడం లేదు, ఏడుస్తూ చస్తాడు. అది శరీరం చేసే పని. 100 ఎకరం సంపాదించాను, ఎవడు పలకరించడం అంటాడు, ఆడిని ఎవడు పలకరిస్తాడు, ఎందుకు పనికిరాడు పలకరించ. కొంతమంది పిల్లలు ఇలా ముసలి అన్నోళ్ళు కూడా, నీ అహంకారం కోసం నువ్వు సంపాదించుకున్నావు మమ్మల్ని ఉద్ధరించడానికి కాదు అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఊళ్ళో అందరూ గొప్పగా సంపాదించారని చెప్పుకోవడానికి నువ్వు సంపాదించావు, మమ్మల్ని ఉద్ధరించడం ఏదో ఉన్నది ఇచ్చేవలే అని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆస్తి కూడా ఒక సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ ఎలా అంటే, ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరైనా మీరు ప్రత్యేకంగా మీరు ధనవంతులు అనుకోండి, మీరు చాలా ధనవంతులు అంటారనుకోండి, ఎవరిలో ఒకళ్ళు వాళ్ళ మనస్సుకి ఒక సంతోషం, అదొక సంతృప్తి. వాళ్ళ అహంకారం మేత ఏదో ఆ రోజున శుభ్రంగా నిద్రపడుతుంది. ఆ ఒక్కరోజుకి మళ్ళీ మరుసటి రోజు ఇంకోటి మేత పెట్టి కూడా ఉండాలి. అది తినేది చచ్చి ఈ 100 ఎకరం ఆడెక్కడ తింటాడు. ఈ లోపల మేత దానికి మన శరీరానికి ఎలాగో మేత, లోపల అహంకారానికి ఎంత మేత పోజేసుకుంటున్నాను, మేత పోజేసుకొలిది పొడిగి ఎక్కువైపోవచ్చు సార్. అంచేది అన్ని భావాల్లోకి ఈ నేను అనే తలంపు, నేను అనే ఒక తలంపు ఉంది మనకి. నేను అనేది ఒక తలంపు ఉంది, నేను అనేది ఒక తలంపు ఉంది. ఈ నేను అనేది మన దేహము. ఈ నేను నేను అంటాం కదా, ఈ నేను నేను అనేది ఈ దేహ. అయితే మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఈ తలంపు మొదటి తలంపు, ఇది మొదటి తలంపు. మొదటి నేను అనేది మొదటి తలంపు, నేను అనేది మొదటి తలంపు. ఇది ఆ మొదటి తలంపులోంచే, ఆ మొదటి తలంపులోంచే మనసు వస్తుంది. ఆ మొదటి తలంపే, ఆ మొదటి తలంపులోంచి సర్వస్వం వస్తుంది. మీకు అర్థం? పేక ముక్కల కోట, పేక ముక్కలతో ఒకడు కోట కట్టాడు అనుకోండి, దాన్ని పడగొట్టేయాలంటే గెడ్డపారలు అక్కర్లేదు, గట్టిగా ఊదేసినా పడిపోతుంది. అలాగే నేను అనే తలంపు, దేహము నేననే తలంపు మీదే మొత్తం సృష్టి అంత ఆధారం ఉంది. నువ్వు నేను భేదబుద్ధి వ్యక్తి భావన పుణ్యము పాపము స్వర్గము నరకము అన్నీ మొత్తం సృష్టి అంతా భేదబుద్ధి అంతా దీని మీద ఆధారపడింది. గట్టిగా ఊదేస్తే పేక ముక్కల కోట ఎలా పడిపోతుందో విచారణ చేసినా దేహం అనే తలంపు కూడా ఊడిపోతుంది. పేక ముక్కలతో కట్టిన కోట పడగొట్టడం గడ్డపారలు అక్కర్లేదు, గట్టిగా చేతుడు ఎలా కదిపినా పోతుంది. కృష్ణుడు అన్నాడు, ఆ పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయరు, చేసేటప్పుడు పని ఇప్పుడు శ్రద్ధగా చేయరు, అహంకారం సరిగ్గా చేయని వాళ్ళని పని సరిగ్గా చేయలేదు మనకు ఫలితం రావటం లేదు అంటే అనుకోరు. ఆ లోపల కుదిరున్నవాడు, లోపల శాంతి ఉన్నవాడు, లోపల సుఖంగా ఉన్నవాడు, లోపల ప్రేమభావం ఉన్నవాడు ఫలితం అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా పట్టించుకోడని చెప్పాడు భగవద్గీత. నాకు లోపల శాంతి లేదనుకోండి, అనుకోండి లోపల సుఖం లేదనుకోండి, ఆనందం లేదనుకోండి, మామిడి చెట్టు ఇవాళ వేసి ఇంకా రేపు ఇంకా కాయలేదంటే ఇంకా కాయలేదంటే అని కూర్చో ఇంచే లోపల శాంతి లేకపోయి గొడవలు. ఇప్పుడు మామిడి చెట్టు వేసామండి, నాకు లోపల శాంతి లేనప్పుడు నాకు సుఖం లేనప్పుడు ఇంకా మామిడి పండు అంక చూస్తూ ఉంటుంది, ఇవాళ వేసాం చెట్టు రేపే కాసేయాలనుకుంటాను. దీనికి కారణం ఇలా జీవుడు ఎందుకనుకుంటాడంటే లోపల ఆడు కుదిరలేదు, లోపల శాంతి లేదు, లోపల సుఖం లేదు, లోపల ఆనందం లేదు, లోపల సంతృప్తి లేక కర్మ ఫలితం కోసం చూస్తూ ఉంటాడు అని. ఆ కర్మ ఫలితాన్ని ఎవడైతే రోజు చూస్తున్నాడో, ఎవడైతే దాన్ని మననం చేస్తున్నాడో తెచ్చి చుట్టుకుంటుంది, అదే పునర్జన్మల కారణం. అహంకారము లేనివాడు, అహంభావన లేనివాడు, వ్యక్తి భావన లేనివాడు, జీవభావన లేనివాడు పని చేసినా చేయని వాడితో సమానం. అజ్ఞానికి పుణ్యం పాపం కానీ జ్ఞానికి పుణ్యం పాపం ఏంటండి? ఇచ్చుకోవడాలి పుచ్చుకోవడాలి అజ్ఞానికే, కానీ జ్ఞానికి ఇచ్చేదే ఉదే పుచ్చుకునేదేవుడు. అజ్ఞానికి రాకపోక కానీ జ్ఞానికి రాకే ఉంది పోకే ఉంది. ఇదే రమణ మహర్షి గారు శరీరం విడిచిపెట్టేటప్పుడు అడిగారు, మేము ఉండిపోతున్నాం, మీరు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తారు? సరసనగా ప్రయాణం చేసేవాళ్ళని కూడా అడుగుతాం, మీరు ఎక్కడికి వెళ్తారని అడుగుతాం కదా. మేము ఉండిపోతున్నాం, మేము ఉండిపోతున్నాం, మీరు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తారు అంటే చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తారు అని అడుగుతున్నాం. ఆయనకి క్యాన్సర్ వచ్చింది కదా, ఇంకా నాలుగు రోజుల్లో చనిపోతారని నిర్ధారణ అయింది. మేము ఉండిపోతున్నాం, మీరు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తారని అడిగారు. అంటే ఏమంటే తెలిసింది, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారని అడిగారు. నేను నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదైనా చోటు ఉండాలి, నేను లేని చోటు అంటూ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, నేను లేని చోటు అంటే కనపడటం లేదు, ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్న. నేను లేను బాగా అర్థం చేసుకోండి, అది నిజమైన నేను. ఆ నేను అది నిజ దొంగలేని కాదు, మిథ్యానేని కాదు, దేహగతమైన నేను కాదు, మనోగతమైన నేను కాదు, ప్రాపంచిక లోకగతమైన నేను కాదు, లోకవాసన శాస్త్రవాసన దేహవాసనతో మిశ్రితమైన నేను కాదు, అది నిజమైన నేను. లోపల సద్వస్తువు అది అంతటా ఉంది. నేను ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారని అడుగుతున్నారు, నాకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలని ఉందనుకోండి, నేను ఎక్కడికి వెళ్తాను, అంతా నేనే ఉన్నప్పుడు, అంతా నేనే ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, అంతా నేనే ఉన్నాను. వెళ్ళటానికి అయ్యే అక్కడ లేను అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ లేనంటే ఇక్కడికి వెళ్ళి రావచ్చు, అంతా నేనే ఉన్నప్పుడు, అంతటా నేను ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి నాకు చోటు లేదు, ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళటానికి ఏమి లేదు, అక్కడ ఏదైనా చోటు ఉంటే కదా వెళ్ళటానికి. అంటే శరీరం ఉండగానే నేను చనిపోతున్నానని నేను అతిక్రమించి దాన్ని ఓవర్కమ్ చేసి చావని నేను పట్టుకున్న వాడికి చావని నేను అంతటా ఉంటుంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను, నాకు చోటు ఏది, ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు. ఈ దేహము నేను అనుకున్నవాడు చచ్చిపోతున్నాను అనుకుంటాడు, చచ్చిపోతున్నాను అనుకున్నవాడు తప్పనిసరిగా ఎక్కడ చోటుకి వెళ్ళిపోతాడు, వెళ్తే నరకానుకో లేకపోతే స్వర్గానికి ఇంకో లోకానికి ఇంకో లోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత కొంతకాలం 10 ఏళ్ళకి 20 ఏళ్ళకు ప్రత్యేపరం వచ్చేస్తాడు. వెంటనే ప్రత్యేపరం రాలేడు, వాడి కర్మానుభవాన్ని బట్టి వెళితే స్వర్గానికి వెళ్తాడు నరకం, ఏదో రకరకాల లోకాలు ఉన్నాయి, ఇదంతా కల్పితమే, ఈ లోకాలన్నీ కల్పితమే, కానీ ఉన్నాయి లోకాలు ఉన్నాయి. అక్కడ ఏదో కొంతకాలం ఉండాలి, ఏదో అక్కడ ఏదో పుణ్యమో పాపం ఏదో ఉంటుందో అనుభవిస్తాడు, అది అనుభవం అయిపోయిన తర్వాత మామూలుగా ఎక్కడో చోట శరీరం ధరించి వచ్చేస్తాడు. అప్పుడు ఆ శరీరాన్ని వేసి తిరుగుతూ ఉంటాడు ఈ జీవుడు. ఆ శరీరాన్ని నేను అనుకుంటాడు కాబట్టి, అదే మీకు ఎక్కడ గుండుగల్లో చెప్పాను, మనకున్న అజ్ఞానం పంచదార కంటే, తేనె కంటే, పంచదార మిఠాయి కంటే, బెల్లం మిఠాయి కంటే, పంచదార చిలకల కంటే తీయగా ఉంటుంది. అది మనం ఎలా పోగొట్టుకోగలం? ఇప్పుడు మన నోట్లో వేసుకుంది చేదుగా ఉందంటే ఊసేస్తాం మనం, అది పరమానంద బాగా తీయగా ఉంటే ఊసేయమన్నా ఎలా ఊసేయని బుద్ధి పడుతుందా మనకి? అక్కడ భగవంతుడు అక్కడ పేడేశాడు మన ఎవడజ్ఞానం, వాడికి తీయగా ఉంటుంది. మన పంచదార మీట ఎలాగా ఉంటుంది, తేనె లాగా ఉంటుంది, పంచదార లాగా ఉంటుంది, బెల్లం మీట ఎలాగా ఉంటుంది, అది ఆడ ఎలా ఇడిచిపెడితే ఇడిచిపెట్టి ఆడు ఇడిచిపెట్టేది లేదు, వీడికి పునర్జన్మలు రాకమాన. ఇప్పుడు నోట్లో ఏదైనా వస్తు వేసుకున్నాడు చేదుగా ఉంటే ఊసేస్తాం, తీయగా అంటే మనకు ఊసేయాలని బుద్ధి పుట్టదు. మా ఎక్కడుందంటే వాడు అజ్ఞానం వాడికి తీపిగా కనిపిస్తుంది, అని చేతి వాడు సాధన చేసుకోమని చెప్తుంది, కానీ అజ్ఞానం ఏదైనా కోరికలు కావాలంటే కోరుకోమని చెప్తుంది, కానీ అది తప్పకుంది. బయట భగవంతుడి దగ్గరికి వెళ్ళి అందరూ నాకు ఆ కోరిక కావాలి ఈ కోరిక కావాలని అడిగేవాడికా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, శాంతిని ప్రసాదించు, పునర్జన్మ లేని స్థితిని ప్రసాదించు. ఇంకోటి మీరు ఏదైనా మంచి జన్మ కావాలని కోరుకుంటారనుకోండి, బాగా అర్థం చేసుకోండి, మంచి జన్మ వచ్చినా కూడా దుఃఖం వచ్చేస్తుంది. జన్మ వచ్చిందంటే దుఃఖాన్ని ఎవడో తప్పించుకోలేడు. కొంతమంది అమాయకులు ఏం చేస్తారంటే వచ్చే జన్మ మంచి జన్మ వస్తే బాగుండాలి, ఆ మంచి జన్మలో కూడా దుఃఖం వచ్చేస్తున్నారు, అడిగి తెలియక ఏదో అలా తెలియని తరంగా కోరేసుకుంటారు. అది జన్మే దుఃఖం, మంచి జన్మ చెడ్డ జన్మ ఏంటి, మంచి జన్మ వస్తే అక్కడ చావు ఆగదా? నేను అనేది ఒక తలంపు. జీవితం అన్నీ తలంపులే, జీవితం అన్నీ కూడా తలంపులే. తర్వాత మనం ఏం చేస్తామంటే బ్రహ్మం ఎక్కడుంది హృదయంలో, మనం దీన్ని ఆరాధించటం లేదు, దీన్ని పూజించటం లేదు, దీన్ని జపించటం లేదు, దానికి నామం లేదు, రూపం లేదు, కానీ ఉందంటే అది ఉంది, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేక ఏదో గుడి చుట్టూరు తిరిగి వస్తున్నాం. ఆ బ్రహ్మమును ఆరాధించాలి మనం. మనస్సు అంతర్ముఖం అవ్వకుండా మీకు మీరు సుఖపడాలంటే మనస్సు అంతర్ముఖం అవ్వాలి. మీ హృదయంలోని సత్యాన్ని తెలుసుకోవాలంటే మనస్సు అంతర్ముఖం అవ్వాలి. ఏమండి, మీరు ఏదైనా పొందాలంటే బయటికి అది వెతికిది హృదయంలో వెతకాలి. వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతికితే దొరుకుతుంది, కానీ వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతికితే దొరుకుతుంది, కానీ ఎక్కడ పోలేదు అక్కడ వెతికినా దొరకదు. వస్తువు ఎక్కడ ఉంది, హృదయంలో ఉంది. హృదయంలో వెతికితే దొరుకుతుంది, ఈనాటికైనా ముందు నాటికైనా. కానీ హృదయంలో వెతకకుండా ఎక్కడ వెతికితే కోటి జనం వెతికినా దొరకదు. కుక్కకి రూపం అక్కర్లేదు. అక్షరమణం వల్ల భగవాన్ చెబుతారు, కుక్కకి రూపం అక్కర్లేదు, నామం అక్కర్లేదు. వీడికి కుక్క వాసన తొందరగా పడి పని పసికట్టేస్తున్నట్టు. యజమాని యొక్క వాసన చూసి వాసన చూసుకుంటూ వాసన చూసుకుంటూ యజమాని రూపం దానికి అక్కర్లేదు, యజమాని పేరు అక్కర్లేదు. యజమాని ఎట్టు నడిచి వెళ్ళాడు, అడుగులు వాసన చూసుకుంటే యజమాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే నేనే ఒక తలంపు, నేనే తలంపు. ఆ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది, నీ హృదయంలో నుంచి వచ్చింది. హృదయానికి మరొక పేరు బ్రహ్మం, మరొక పేరు ఆత్మ, మరొక పేరు దైవం. ఈ మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడి నుంచే వచ్చింది. ఇది నథింగ్లోంచి రాలేదు, సంథింగ్లోంచి వచ్చింది. శూన్యంలో రాలేదు, బ్రహ్మ పదార్థం నుంచి వచ్చింది. ఈ నేననే తలంపు శూన్యుడిలోంచి రాలేదు, ఆ బ్రహ్మములోంచి వచ్చింది. నేననే తలంపు బ్రహ్మములోంచి వచ్చింది. ఈ నేననే తలంపు, ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది నీకు బయట చూపు వల్ల తెలియదు. లోపల చూపు పెంచుకుని ఒకే విధంగా అయితే యజమాని వాసన పట్టుకుని యజమాని దగ్గరికి వెళ్ళిందో, ఈ మూల తలంపు దేహమునేటువంటి మూల తలంపు, ఆ ప్రథమ తలంపు ప్రధాన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, మనసుకు లోపల తిప్పి, మనసుకు లోపల తిప్పి ఆ మూల తలంపు మూలంలోకి, ఆ ఈ తలంపు నాకు ఎక్కడి నుంచి తలంపు వస్తుంది, నేను నేను నా తలంపు నాకు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని ఏ విధంగా అయితే నీ లోపల మనసును లోపలికి తిప్పి ఆ మూల తలంపుని నువ్వు వెతకటం ప్రారంభిస్తే, ఒక్క యజమాని వాసన పట్టుకుని యజమాని దగ్గరికి నట్టు మనసును లోపలికి తిప్పి నేననే తలంపు, ఆ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తాను నువ్వు లోపల వెతకటం ప్రారంభిస్తే, అన్వేషణ ప్రారంభిస్తే అది ఏం చేస్తుందంటే లోపల వెనక్కి జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ జరుగుతూ ఉంటుంది. జరిగి 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 ఏమవుతుందంటే అది నెమ్మదిగా కొంచెం 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 జరిగి అది మూలంలో ఉండిపోతుంది. అంటే నీ మనస్సు శిరస్సులో ఎంత సహజంగా ఉంటుందో ఆ మూల తలంపు తన మూలంలో అంత సహజంగా ఉండగలిగితే అది నశించిపోతుంది, చిరిగిపోతుంది. లోపలున్న భ్రమం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది నీ కడసారి జన్మ. మళ్ళీ నువ్వు శవాలను మోయక్కర్లేదు, ప్రకృతిలోకి రావక్కర్లేదు. కృష్ణుడు అంటాడు, మీరు ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, మంత్రి అవ్వాలంటే ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, సారాలు ఇప్పిస్తున్నారు, సారా పోయిస్తున్నారు, డబ్బు ఖర్చు పెడుతున్నారు, గోడల నిండా కాగితాలు అంటించుకుంటున్నారు, ఓట్లు వేయమంటున్నారు, కాళ్ళు ఎంతంతలా కాళ్ళు ఎంతంతలా వాచ్ పోయినా డోర్ టు డోర్ క్యాన్వాస్ మానరు, ఎంత కష్టపడుతున్నారు. ఇంత చూస్తే ఎమ్మెల్యే 4 ఏళ్ళు ఊడిపోతున్నది. ఈ 4 ఏళ్ళు పదవ కోసం ఇంత కష్టపడుతుంటే ఇంతలో సగం కష్టపడిన మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది కదా అని. మీకు 100 ఎకరాలు చేపల చెరువులు ఉన్నాయని కొన్ని కష్టపడుతున్నారు కదా, కష్టపడకపోతే మీకు ఆదాయం మీకు ఇంటికి రాదు కదా, రైట్? కష్టపడని చెప్తున్నాడు. ఇందులో సగం కష్టపడినా మీకు జ్ఞానం వస్తుంది అంటున్నాడు. మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇగో డాక్టర్ గారు ఉన్నారు, కష్టపడి చదువుకుంటే డాక్టర్ గారు అయ్యారు. అందులో 50% కష్టపడి మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. లాంఛనం కోసం సాధన చేస్తే వాడికి ఆత్మజ్ఞానం అలా కలుగుతుందండి. లాంఛనం కోసం సాధన చేసేవాడికి, లాంఛనం కోసం నామస్మరణ చేసేవాడికి ఇది మర్యాద కోసం సాధన చేసేవాడికి ఆత్మజ్ఞానం. కష్టపడి పని చేయాలి. మీరు లోక విషయాల గురించి ఎంత కష్టపడుతున్నారో అందరూ సకమే కష్టపడండి, మీకు అమృతానుభవం కలుగుతుంది. సకమే కష్టపడితే చాలు, 50% సరిపోతుంది. అన్ని మీకు ఎన్ని తలంపులు వచ్చినా ఈ దొంగ నేనకి అది మర్చిపోకండి, కంగారు పడకండి. నీకు ఏదైనా దుఃఖం వస్తానుకోండి దొంగ నేనట్లు, అంటే దేహము నేను అనే తలంపకి, దేహము నేను అనే తలంపు దేహాభిమానానికి. దుఃఖం ఎవరికి వస్తుంది? దేహాభిమానానికి. మీకు ఒకసారి సంతోషం వస్తుంది, మీకు ఒకసారి ఆ సంతోషం నిజం కాదు, ఆ సంతోషం నిజం కాదు, అది కూడా అహంకారానికి. దేహాభిమాన సంతోషం ఎవరికి? దేహాభిమానికి. దుఃఖం ఎవరికి? దేహాభిమానికి. ఆ రెండు మీరు సమానంగా చూసుకోలేరనుకోండి, బ్యాలెన్స్ చేసుకోలేరనుకోండి, లోపల అజ్ఞానం పెరిగిపోతుంది. మీకు తత్వం తెలుస్తుంది అనుకోండి, లోపల మీరు ఎవరుగా ఉన్నారో అది లోపల స్వరూపం మీకు తెలుస్తుంది అనుకోండి, ముందు భయం పోతుంది. భగవాన్ అన్నారు, ఈ దేహము నేననే తలంపు ఉన్నవాడికి నువ్వున్నావు, వాడు ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. ముందు ఆ నేననే తలంపు మీకు అర్థం అవుతూ ఉండాలి. ఆ నేననే తలంపు లేదనుకోండి మీకు పరాయి వాడు లేదు. ఈవిడు ఉంటే వాడు పరాయి వాడు ఉన్నాడు. నేనున్నప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటే వాడు ఉన్నాడు. నేనుంటే నువ్వు ఉన్నావు, లోకం ఉంది, నువ్వుంటే వాడున్నాడు. లోకం కనిపిస్తానుకోండి, ఈ లోకాన్ని ఎవడు సృష్టించాడు? ఎవడు సృష్టించుకుని ఈ లోకం వచ్చేస్తుందా? అక్కడి నుంచి దేవుడు. భగవాన్ అన్నారు, ఎవరైనా దేవుడి గురించి అడిగారు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలని, అప్పుడు భగవాన్ అన్నారు, దేవుడు పరాయివాడు, దేవుడు పరాయివాడు. బంగారం నీ హృదయంలో ఉంది, నీ బంగారాన్ని వేదుకొని పరాయి వాడి గురించి నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా పరాయి వాడి గురించి ఏంటి ముందుగా ప్రయత్నం చేస్తావు? ఇది దేవుడు కావాలని ఎందుకు అనుకుంటున్నావు? సుఖపట్టం కోసం కావాలనుకుంటున్నావు. నువ్వు దేవుడు నన్ను తెలుసుకోవాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? సుఖపట్టం కోసం అడుగుతున్నావు. ఆ దేవుడు నీ ఆ సుఖం నీ హృదయంలో ఉంది, ఆ సుఖం నీ హృదయంలో ఉంది, ఆ సుఖం నీకు అనుభవంలోకి వచ్చింది అనుకో. ఒక దేవుడు ఏదైనా దేహం ధరించి వచ్చినా నేను అగౌరవం కోసం కదా, ఆ కళ్ళు అటు తిప్పి కూడా చూడాలనిపించదు, అటువంటిది సుఖం ఇక్కడ. నీ హృదయంలో ఉన్న బంగారాన్ని వదిలేసి ఆ రోడ్డు మీద ఉన్న పింక్ ముక్కల కోసం, గాజు ముక్కల కోసం వెతుక్కుంటావా? నీ హృదయంలో ఉన్న అమృతాన్ని, నీ హృదయంలో ఉన్న బంగారాన్ని, నీ హృదయంలో ఉన్న శాంతిని, నీ హృదయంలో ఉన్న సుఖాన్ని వదిలేసి రోడ్డు మీద ఉన్న పింక్ ముక్కల కోసం, గాజు ముక్కల కోసం వెతికి నాకు ఆనందం ఉంటే, నా హృదయంలో నేను ఆనందం ఉంటే మీకు ఆనందాన్ని పంచిపెట్టగలను, నాకు శాంతి ఉంటే మీకు శాంతిని పంచిపెట్టగలను, నాకు సుఖం ఉంటే మీకు సుఖాన్ని పంచిపెట్టగలను, నాకు లేని మీకేం పంచిపెడతాను? ఈ మాటలు కూడా అనవసరం. ఈ మూల తలంపు దేహాభిమానం మీకు తగ్గుతుంది అనుకోండి, అనుకోండి ఆ రోజుకి ఆ రోజు అదే మీరు చేసే సాధన వల్ల, మీరు చేసే జపధ్యానముల వల్ల దేహాభిమానం తగ్గుతుంది అనుకోండి, ఊరికి అనుకోండి మాట రోజుకి, దేహాభిమానం తగ్గి కొలిది మీ లోపల ఉన్న సుఖస్వరూపం మీకు వ్యక్తం అవుతూ ఉంటుంది, ఇతరులు చెప్పక్కర్లేదు, మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఇతరులు మీకు చెప్పక్కర్లేదు, సుఖం మీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వుంటే నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వుంటే వాడున్నాడు. నీకు అర్థమవుతుంది? నేనుంటే నువ్వు ఉన్నావు, నువ్వుంటే వాడున్నాడు. నేను లేకుండా నువ్వు లేవు, వాడు లేడు. ఈ నేనెవడు? ఈ నేను వస్తే లోకం వచ్చింది, ఈ నేను వస్తే దేవుడు వచ్చింది, ఈ నేను వస్తే మరణం వచ్చింది, ఈ నేను వస్తే ఏమొచ్చింది? భయం వచ్చింది. ఈ నేను వస్తే కోరిక వచ్చింది, ఈ నేను వస్తే పుట్టుకొచ్చింది. ఇవన్నీ వస్తున్నాయి కదా, అంటే ఇవన్నీ నేను మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఆ మూల తలంపు మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నేనుంటేనే అన్నీ ఉన్నాయి, ఇది లేకపోతే ఏదీ లేదు. ఆ నేను తెలుసుకోడాను, కొంత రబ్బంతా ముళ్ళంతా నీ మనసుకు లోపలికి మళ్లించు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు మనసు ఎక్కడో పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ వింటా అంటే నేను చెప్పిన మాటలు మీకు వినపడవు. మీ మనసు ఎక్కడో పెట్టుకున్నారనుకోండి, నేను చెప్పిన నేను శ్రద్ధగా చెబుతున్నా, మీ మనస్సు ఎక్కడో ఉంటే నేను శ్రద్ధగా చెబుతున్న మాటలు మీకు వినపడవు, వినపడ్డా పట్టించుకోరు. అలాగే మీ మనస్సు ఎక్కడో పెట్టుకుని బదులు ఎక్కడో పెట్టుకున్నా అన్వేషణ సాగదు. మీ మనస్సు ఎక్కడో ఉందనుకోని బయట విషయాల మీద అన్వేషణ సాగదు. ఈ బయట విషయాల మీద మనసు ఎలా వాళ్తుందో అలా మనసును లోపలికి తిప్ప వస్తువు మీద పెట్టుకుంటే వస్తువు దొరుకుతుంది. మీరు క్లూ పట్టుకోండి. ఇక్కడ మీరు ఏదో ఒక వస్తువు మీద మీ మనసును పెట్టుకున్నారనుకోండి లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళదు. ఆ లోపల మనస్సు ఎక్కడైతే ఉందో ఆ మనసు వస్తువు ఎక్కడ ఉందో అక్కడ మనస్సును తిప్పుకుంటే అటు తిప్పుకుంటే మనస్సుని ఆ వస్తువు దొరుకుతుంది. సత్వగుణాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే రావాలి. అంటే ఈ సత్వగుణం వల్ల ఈ లోకంలో సుఖపడతాం, పరలోకంలో సుఖపడతాం. నీకు అర్థమవుతుంది? భౌతికంగా కూడా అభివృద్ధిలోకి వస్తాం, సత్వగుణం వల్ల భౌతికంగా కూడా అభివృద్ధిలోకి వస్తాం. ఆధ్యాత్మికం సరే సరే భౌతికంగా కూడా అభివృద్ధిలోకి వస్తాం. అదే శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది సత్వగుణం వల్ల, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత ఇంకోటి, సత్వగుణం ఉన్నాడికి టెన్షన్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, వర్రీ ఉండదు. లోపల సత్వగుణం పెంచుకుంటున్నాం అనుకోండి, సత్వగుణం కూడా గుణమే కానీ హృదయంలో ఉన్న భగవంతుడి, మన హృదయంలో నివాసంగా ఉన్న ఈశ్వరుడి దగ్గరికి దారి చూపించి పక్కన తప్పకుంటుంది. సత్వగుణం కూడా గుణమే, అయితే భగవంతుడి దగ్గరికి వెళ్ళి దారి చూపించి పక్కన తప్పకుంటుంది. నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలియలేదనుకో, నీ హృదయంలో ఉన్న స్వతంత్ర బ్రహ్మ పదార్థం నీకు అనుభవంలోకి రాలేదనుకో, బ్రహ్మ పదార్థం నీకు అనుభవంలోకి రాలేదనుకో, ఈ లోపల ఎవడో దేవుడు కనిపించాడనుకో, నీకు అర్థం దేవుడు కనిపించదు. మానసిక దృశ్యం, మానసిక దర్శనమే కానీ మానసిక దృశ్యమే కానీ అది నిజం కాదు. నీ మనస్సు ఎంత నిజమో దేవుడు కూడా అంతే నిజం. తను తాను తెలుసుకున్నవాడే దైవాన్ని దర్శించినవాడు, తను తాను తెలుసుకున్నవాడే దైవాన్ని దర్శించినవాడు, తను తాను దైవాన్ని దర్శించినవాడు. నీకు దైవం మీద ప్రేమ ఉంటే, నిజంగా దైవాన్ని తెలుసుకోవాలంటే నీ మనస్సుని దైవానికి మేత కింద ఎందుకు ఇవ్వకూడదు? నీ మనస్సుని దైవానికి మేత కింద ఎందుకు పెట్టకూడదు? దూడకు చిట్టి ఎలా పెడుతున్నామో అలాగే నీ మనస్సుని దైవానికి తిండి కింద ఎందుకు పెట్టకూడదు? తిండిని నిన్ను చేరితిని తిననా నేను శాంతమైపోవద్దని అప్పుడు కదా శాంతమారిన ఆచర. తిండిని నిన్ను చేరితిని తిండిని నిన్ను చేరితిని తిననా నేను శాంతమైపోవద్దును అరినాచల. ఇప్పుడు నీకు నేను ఆహారం, ఈ నేను నీకు ఆహారం, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు. నాకు తిండి పెట్టమని నువ్వు నా దగ్గర, నేనే నీ దగ్గరికి వచ్చాను. వాళ్ళ బంధువు చెప్పినప్పుడే జన్మాంతర అనుబంధం. రమణ మహర్షి గారు 9వ తరగతి చదువుకున్నప్పుడు 10వ తరగతి చదువుకున్నప్పుడు బళ్ళోకి వెళతాంటే వాళ్ళ బంధువు ఎదురొస్తే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో మావయ్య అని అడిగాడు. వాడు వరుసగా మేనమామ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావే మావయ్య అని అడిగాడు. అడిగితే అరుణాచలం అన్నాడు. అరుణాచలం అంటే అది ఊరు అనుకోలేదు. అరుణాచలం అంటే అది ఊరు అనుకోలేదు, ఒక లోకం అనుకోలేదు. అరుణాచలం అనగానే దేవుడు గుర్తుకొచ్చాడు. దేవుడి దగ్గర నుంచి మనిషి వస్తాడా అంటున్నాడు. అది జన్మాంతర అనుబంధం. అదేంటి అరుణాచలం? అరుణాచలం దేవుడికి ఎవరు గుర్తుకొచ్చాడు? ఈయన ఊరి జ్ఞాపకం. భగవంతుడి దగ్గర నుంచి ఎవడైనా మనిషి వస్తాడా? అరుణాచలమా? అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం నుంచి రావటం ఏంటి అంటే, అరుణాచలం అంటే నీకు అరుణాచలం అనగానే ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు గుర్తుకొచ్చాడు. ఈశ్వరుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు? భీమవరం నుంచి పత్యపురం రావచ్చు, పత్యపురం నుంచి భీమవరం రావచ్చు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నేను దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయంటే మనకు తొందరగా అర్థం కాదు కదా. అరుణాచలం అంటే దేవుడు అనుకున్నాడు. ఈయనెవరు? ఆ మొట్టమొదట్లోనే తన తండ్రి పరమేశ్వరుడు, గాడ్ ఫాదర్. ఎవరు? గాడ్ ఫాదర్, దైవం గుర్తుకొచ్చాడు. అరుణాచలం నుంచి నువ్వు ఎలా వచ్చావు? ఒరి వెర్రివాడ, అరుణాచలం అనేది ఒక ఊరి పేరు. అరుణాచలం అనేది ఊరి పేరు, కొండ, అక్కడ కొండ పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, ఊరి పేరు అరుణాచలం. ఆ అరుణాచలం అనేది ఒక ఊరు, అక్కడి నుంచి వస్తున్నాను అన్నాడు. అరుణాచలం అంటే ఈ దేవుడు అప్పుడు ఇలా తల ఊరిగిపోయింది. అరుణాచలం అంటే ఊరా? ఇలా ఎత్తిన తల దిగిపోయింది. జన్మాంతరాన ఫలం. అదేంటి వీడు అరుణాచలం? అరుణాచలం అంటే భగవంతుడు కదా, ఈశ్వరుడు కదా, ఈశ్వరుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు అనుకుంటున్నాడు లోపల. అరే వెర్రివాడా, అరే పిల్లకాయి, అరుణాచలం అంటే అది ఊర్రా, అదే కొండ, అక్కడ కొండ ఉందా, ఊరి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం, టౌన్ పేరు అరుణాచలం, అక్కడి నుంచి వస్తున్నాను రా అంటే ఇలా ఎత్తిన కొండ దిగి ఎత్తిన తలకాయ దిగిపోయి అరుణాచలం అంటే ఊరా. జన్మాంతర అనుకుంటాం ఓ అరుణాచలేశ్వరుడా, తిండిని నేను తిండిని నేను తిండిని నేను తిండిని నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నా దగ్గర రావక్కర్లేదు. అయితే నువ్వు నాకేమి ఉపకారం పెద్ద ఎక్స్టర్నల్గా నువ్వు ఏమి చేయక్కర్లేదు. ఏదైతే నేను అనుకుంటున్నాను, ఏదైతే ఈ దేహము నేననే తలంపు నాకుంది కదా, ఈ దేహము నేననే తలంపు ఉంది కదా, ఏదైతే నేను అనుకుంటున్నాను, దీనికి నీకు ఫుడ్గా ఇవ్వటానికి తీసుకొచ్చాను. ఏంటమ్మా తిండిని నిన్ను చేరెత్తిని, తిండిని నిన్ను చేరెత్తిని, ఏ ఆ తిండెవరు, ఈ నేనే, ఆ తిండెవరు, ఈ నేనే, తిండిని తిన నా నేను. ఏదైతే నేను రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, జ్ఞానం అంటే ఏమిటని అడిగారు రామకృష్ణ పరమహంస గారు, వండర్ఫుల్గా చెప్పాడు. ఏదైతే నేను అనుకుంటున్నా, నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. వండర్ఫుల్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ప్రతి మనిషి నేను దేవుడు లేడని చెప్పేవాడు కదా, నేను అంటాడు. రామకృష్ణ పరమహంస గారు చాలా సింపుల్ గా చెప్పారు, ప్రతి మనిషి దేవుడు లేడని చెప్పొచ్చు, పుణ్యం పాపం లేదని చెప్పొచ్చు, స్వర్గం నరకం లేదని చెప్పొచ్చు, ఏది చెప్పినా, ఎంత నాస్తికుడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత మూఢాచారైనా, నేను లేనని ఎవడు చెప్పడు, నేను లేనని చెప్పడు రామకృష్ణ పరమహంస గారు. నేను ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ నేను అంటాను కదా, ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అదే నిజమైన జ్ఞానం, అదే సత్యమైన జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. అది దొంగ జ్ఞానం కాదు, మిథ్యా జ్ఞానం కాదు. అజ్ఞానంలోంచి అహంకారం వస్తుంది, అహంకారంలోంచి దేహం వస్తుంది, దేహం వచ్చాక కర్మ చేస్తాను, కర్మ చేస్తే జన్మ వస్తుంది, జన్మ వస్తే దుఃఖం వస్తుంది. ఈ చక్రం నుంచి బయటపడాలంటే ఆత్మజ్ఞానం తప్పించి మరొక ఉపాయం లేదు. మీకు ఏ తలంపు వచ్చినా, సంతోషమైన తలంపులు వచ్చినా, లేదా దుఃఖపూరితమైన తలంపులు వచ్చినా, ఈ దేహమైన తలంపుని అంటిపెట్టుకుని ఉంటారు. బాగా ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి, మీరు సంతోషమైన సంబంధించిన లేకపోతే ఇంకో తలంపు అయినా దేహము నేననే తలంపుని ఆశ్రయించుంటాయి, దేహము నేను అనే తలంపుని ఆశ్రయించుంటాయి. భగవాన్ అంటారు, బాగా అర్థం చేసుకోండి, నువ్వు ఎవరినో చంపటం కాదు, నువ్వు ఎవరినో చంపటం కాదు, ఏదో సాధించటం కాదు, అహం భావన చంపుకో. నువ్వు ఎవరినో చంపటం కాదు, ఏదో సాధించటం కాదు, అహం భావన చంపుకో. దానికోసం కష్టపడి పని చేసుకో. కానీ నీ అహంభావం చనిపోలేదనుకో, ఈ లోపల దేహం చనిపోయిందనుకో, పునర్జన్మలు వచ్చేస్తావు. మళ్ళీ పునర్జన్మ వస్తే కర్మ చేస్తావు, కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది, జన్మ వస్తే మళ్ళీ దుఃఖం వస్తుంది. ఈ చక్రంలోంచి ఈశ్వరుడు తప్పించి ఒక గురువు తప్పించి నేను బయటకు తీయలేడు. ఈ ద్వారా ఏదైనా మంచి పనులు జరిగినా భగవంతుడే చేయిస్తున్నాడు అది, అది మీకు అర్థం కాక నేను చేశాననుకుంటున్నారు, దాన్ని బట్టి మీరు పొగరబోతాను అనిపించుకుంటున్నారు. మీ ద్వారా ఏదైనా మంచి పని జరిగింది అనుకుంటే అది భగవంతుడే చేయిస్తున్నాడు, అది మీకు తెలియక నేను చేశాను అనుకుంటున్నారు. అజ్ఞానం పెరుగుతుంది, ఈ నేను వాడకం పెరిగిపోతుంది మనకు. ఉంటే పోగొట్టుకోవచ్చు, ఈ నేననే తలంపు ఉంటే నిజంగా ఉన్నాడో లేదో చూడండి. మీరు కల్పించుకుంటున్నారు అంతే, అది కల్పనే. మనం నేను అంటున్నాం కాదు, నిజం కాదు, అది కల్పితే. అది అది నిజమైతే గాఢ నిద్రలో కూడా ఉండాలి, అక్కడ ఎందుకు లేదు? ఇనుము రామణ మహర్షి గారు చెప్పారు, వేడి ఇప్పుడు నిప్పులో ఏముంటుంది, వేడి ఉంటుంది, వేడి లేకుండా నిప్పు ఉండదు, వేడి లేకుండా నిప్పు ఉండదు, వేడి లేక నిప్పు ఉంటే అది నిప్పు కాదు. ఈ నేనే కనుక నిజమైతే గాఢ నిద్రలో కూడా నేను అంటిపెట్టుకుని ఉండాలి, అక్కడ నేను అంటిపెట్టుకు లేదు కాబట్టి అది నిజం కాదు. ఈ దేహగతమే నేనే కనుక నిజం అనుకోండి, వేడి నిప్పేవి, వేడి ఏ విధంగా అయితే మామూలు వేడిని ఏ విధంగా అయితే నిప్పుని ఏ విధంగా అయితే వేడి అంటిపెట్టుకుని ఉంటుందో, ఈ నేను కనుక నిజమైతే గాఢ నిద్రలో కూడా నేను అంటిపెట్టుకుని ఉండాలి, అక్కడ అంటిపెట్టుకుంటాం లేదు, అది నిజం కాదు. నిజం వల్ల నీకు కనిపిస్తాను, వెతికి తీయిపోతుంది. అది నీ సహజమైన నేను కాదు, అది నీ సహజమైన నేను కాదు. ఇంకో చిన్న సూత్రం మీకు వినండి జాగ్రత్తగా. మనం సహజంగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి అనుకుంటాం, కానీ ఉండలేకపోతున్నాం. మనం సహజంగా ఉండాలి, మనకి సహజంగా ఉండాలి, అర్థమవుతుంది. మనం సహజంగా న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. ఆ లోపల ఉన్న వస్తువు కృత్రిమంగా లేదు, సహజంగా ఉంది. లోపల ఉన్న వస్తువు ఎలా ఉంది? సహజంగా ఉంది. అంటే మనం కూడా సహజంగా ఉంటే, సరళంగా ఉంటే వస్తువు తెలుస్తుంది. అంటే సహజంగా ఉందాం, సరళంగా ఉందాం అనుకుంటాం, అనుకోవటం వేరు, ఉండటం వేరు. ఇలా అనుకోవటంలోనే కోట్లాది జన్మలు గడిచిపోతున్నాయి, కానీ ఉండటం అలవాటు అవ్వలేదు. అని చెంది కూడా తెలియబోతాం లేదు. ఇలా అనుకోవటంలోనే కొన్ని వేల జన్మలు దొరులు వెళ్ళిపోతున్నాయి. హృదయంలో నిజమైనదేనో అసహజంగా ఉండదు, సహజంగా ఉంటుంది, కృత్రిమంగా ఉండదు, నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. మనం కూడా నిర్మలంగా ఉండాలని అనుకుంటాం, నిశ్చలంగా ఉండాలని అనుకుంటున్నాం, సహజంగా ఉండాలని అనుకుంటాం, శాంతిగా ఉండాలని అనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. ఇదే అనుకుంటున్నాను, వందల జన్మలు జరిగి వెళ్ళిపోతున్నాం. అనుకోవటం వేరు, వీళ్ళక జ్ఞానం. మర్యాద కోసం సాధన చేయటం, నువ్వు నా దగ్గర రావక్కర్లేదు, వచ్చావు, నువ్వు నాకేం ఉపకారం చేయక్కర్లేదు, నువ్వు నాకేం చేయక్కర్లేదు, నువ్వు నాకు అక్షరాలుగా నువ్వు నాకు ఉపకారం చేయక్కర్లేదు. దీన్ని నువ్వు ఆహారంగా తీసేసుకో. ఏదైతే నేను అంటున్నానో నీ దీన్ని ఆహారంగా తీసేసుకో. నీకు ఆకలి తీరుతుంది, నాకు పేడ వదులుతుంది, నీకు ఆకలి తీరుతుంది, నాకు పేడ వదులుతుంది. తిండిని నిన్ను చేరితే తిని నా నేను శాంతమైపోవుదని వరినాయి చలా తెలియదు. ఇంకోటి మనకు ఎప్పుడైనా శాంతి వస్తూ ఉంటుంది, అది నిజం అనుకోకుండా దొంగ శాంతది. ఎప్పుడైనా మనసుకు సత్వగుణం వచ్చిందనుకో, ఎప్పుడైనా కోరిక నెరవేరిందనుకోండి శాంతిగా ఉంటాం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి శాంతిగా ఉంటాం, అప్పుడే అన్నంతని ఏసీ గదిలో కూర్చున్నాం అనుకోండి శాంతిగా ఉంటాం. మీకు అర్థమవుతుంది? మీరు మీ పొలం ఎకరం 40 బస్తాలు పండితే అనుకోండి, 50 బస్తాలు పండేసింది అనుకోండి, ఆ రోజున శాంతిగా ఉంటారు, మనస్సు అణుగుతుంది ఆ రోజుని. అవి కూడా నిజం కాదు, అవి కూడా మీకు నిజం. ఆ మనస్సు అణిగి, ఆ మనస్సు అణిగి లోపలున్న హృదయంలోని శాంతినే కొంచెం నంచుకుంటూ ఉంటుంది. అది కూడా మీ కోరిక నెరవేరటం వల్ల వచ్చిన, మీ కోరిక నెరవేరటం వల్ల వచ్చిన శాంతి, బయట ఎక్కడే శాంతి లేదు, సృష్టిలో ఏ వస్తువులోనూ శాంతి లేదు, ఏ మనిషిలోనూ శాంతి లేదు, ఎక్కడా శాంతి లేదు. కానీ కోరిక నెరవేరినప్పుడు ఏమవుతుందంటే నీ మనసు లోపలికి వెళుతుంది, నీ హృదయంలో శాంతిని కొంచెం రుచి వస్తుంది, కొంచెం శాంతిగా ఉన్నాను శాంతిగా ఉన్నానుగా. ఆ శాంతి కూడా నీ హృదయంలో ఉన్నది కొంచెం అందింది కానీ నీకు బయట నుంచి వచ్చిన పదార్థం నుంచి కదా. ఇప్పుడు మీరు జిన్ అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, ఆ జిన్ని తింటున్నారనుకోండి, ఆ జిన్ని తినేటప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ మనసుకు ఇష్టం సాటిస్ఫై అవుతాను, ఈ మనసు ఒక ఇష్టం సాడి సంతృప్తి అవుతుంది. అప్పుడు మనసు ఏమి లోపలికి వెళ్ళిపోతుంది, అప్పుడు మనసు ఏమవుతుంది లోపలికి వెళ్ళిపోయి, లోపలికి వెళ్ళిపోయి హృదయంలో శాంతి కొంచెం జుర్రుకుంటుంది, అక్కడ ఉండదు అప్పటికే జుర్రుకుంటుంది. అప్పుడు మీరేమనుకుంటారండి, జిన్నులోంచి శాంతి వచ్చేస్తుంది, జిన్నులోంచి శాంతి, జిన్నులోంచి రావటం లేదు, ఆ జిన్ని తినటం వల్ల మీ మనసు హృదయంలో కొంచెం వెళ్ళి ఇలా మునిగొచ్చే అక్కడ ఉండదు, ఇలా మునిగొచ్చేస్తుంది హృదయంలో ఉన్న శాంతి గంగలో, ఆ కాంతి గంగలో ఉరికి ఇలా మునిగొచ్చేస్తుంది. ఆ మునిగొచ్చినప్పుడు మీరు జిన్ను వచ్చింది, జిన్నులో శాంతి లేదు, జిన్నులో సుఖం లేదు, మీకు జిన్ను తినాలనే కోరిక సాటిస్ఫై అయినప్పుడు లోపలికి వెళుతుంది మనసు, ఆ కోరిక మనస్సులో ఉంటుంది, అది మనసు లోపలికి వెళ్ళి ఒక్కసారి హృదయం మునిగి బయటకు వచ్చేస్తుంది. ఎంత బాగుంది, ఎంత బాగుంది తాత్కాలిక. జిన్నులో నిజంగా శాంతి ఉంటే నేను తింటే నాకు రావాలి, నాకెందుకు రావటం లేదు. జిన్నులో నిజంగా శాంతి ఉందనుకోండి, మీరు తింటే శాంతి వచ్చినప్పుడు నాకుంటే నాకు రావాలి, మరి నాకెందుకు రావటం లేదు. తర్వాత మీరు ఏదో కోరిక, మీకు ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరిక నెరవేరింది అనుకోండి, జిన్ను అంటే జిన్నే కాదు, ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరిక నెరవేరిపోయింది అనుకోండి, సడన్గా మళ్ళీ మనసు లోపలికి వెళ్ళిపోద్ది, లోపలికి వెళ్ళిపోయి అక్కడ మునుగుతుంది, ఊరికే మనం చెరువులో మునిగినట్టు అది మునుగుతుంది. ఆ మునిగినప్పుడు మంచి అప్పుడు నోరు మూసేసుకుంటాం, మనం నోరు మూసేసుకుంటాం, అప్పుడు శాంతిగా ఉంటాం, మునిగి బయటకు వచ్చేస్తుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు నోరు కూడా మూసేసుకుంటాం, పక్కన వెళ్ళాలి మాట్లాడుతుంటే ఊరుకుని అంటాం, లోపల శాంతి అనిపిస్తుంది మనస్సు, ఎంత 2 నిమిషాలు 3 నిమిషాలు మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇచ్చేదండి సహజంగా అక్కడ ఉండటం వల్ల వచ్చిన శాంతి కాదు, బయట నీకు కోరిక నెరవేరటం వల్ల మనసు లోపలికి వెళ్ళి మొలగటం వల్ల వచ్చింది, కానీ అది కూడా కృత్రిమంగా వచ్చింది, కానీ అది కూడా సహజం కాదు. అయితే మీకు బయట కోరిక నెరవేరటం లేదు, లోపలికి ఎలా వెళ్ళిందో ఏ కారణం లేకుండా లోపలికి వెళ్ళగలిగినప్పుడు నిలబడుతుంది. అయ్యే భగవంతుడి యందు భక్తి ఉండాలి, దానికి కారణం కనపడకూడదు, మనకి భగవంతుడి యందు మనకి భక్తి ఉండాలి కానీ కారణం కనపడకూడదు, దాని అకారణ భక్తి అంటారు. భగవంతుడి నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, అనుకోండి మిమ్మల్ని ప్రేమించడానికి ఏదైనా కారణం కనిపిస్తుంది అనుకోండి, అది నిజమైన భక్తి కాదు. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, ఆ ప్రేమించడానికి ఏదైనా కారణం కనిపిస్తుంది అనుకోండి, అది నిజం కాదు. ఈశ్వరుడి పట్ల మనకు విశ్వాసం ఉండాలి, ఈశ్వరుడి పట్ల ప్రేమ ఉండాలి, ఈశ్వరుడి పట్ల భక్తి ఉండాలి, ఇంకా కారణం కనపడకూడదు. కారణం కనపడకుండా ఉంటేనే అది నీకు ఆత్మజ్ఞానానికి దోహదం చేస్తున్నది. అయితే నీ తలంపులు అనేటికి కారణం ఈ నేననే తలంపు, దేహము నేననే తలంపు, దేహము ఎన్ని తలంపులు రా అంటే మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు. దేహం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నాను అనుకుంటారు కదా, మీరు అనుకుంటారు కదా దేహం చనిపోయినప్పుడు, ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను తలంపు కూడా దేహగతమైన నేనకే. దేహం చనిపోతుంది, దేహం చనిపోతుంది, అది దేహం లేకుండా ఉండలేదు, స్వతంత్రంగా ఉండలేదు. నిజం స్వతంత్రంగా ఉండగలదు, నిజం కానిది స్వతంత్రంగా ఉండలేదు. నిజం స్వతంత్రంగా ఉండగలదు, నిజం కానిది అది స్వతంత్రంగా ఉండలేదు. అంటే ఈ మిథ్య నేను ఏం చేస్తున్నా అంటే అది రూపము లేకుండా ఉండలేదు, అది రూపము లేకుండా ఉండలేదు. అంటే ఈ శరీరం చనిపోయిన తర్వాత ఇంకో శరీరం ధరిస్తుంది. ఎందుకు ధరిస్తుంది అంటే అది రూపం లేకుండా ఉండలేదు. ఇప్పుడు ఈ పంచదార చిలకలు తయారు చేస్తారు చూడండి, పానకం అది పడతారు కదా, పానకం పెట్టి మూసలు వేస్తారు. ఏ ఆ మూసలు ఏ ఆకారం ఉంటే కోడి ఆకారం ఉంటే కోడి, గుర్రం ఆకారం ఉంటే గుర్రం ఆకారం చిలకలు వస్తాయి. అలా మన అహంకారం కూడా ఏ రూపాన్ని పట్టుకుంటే ఆ రూపం దాల్చేస్తూ ఉంటుంది. మీ జాతకి అర్థం చేసి మన అహంకారం కూడా ఏ రూపాన్ని పట్టుకుంటే ఆ రూపాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. మళ్ళీ ఆ రూపం వల్ల దీనికి సాటిస్ఫాక్షన్ రావటం లేదు అనుకోండి, ఆ రూపాన్ని మార్చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్నది అది కాదు, దీనికి కావాల్సిన మేత అక్కడ దొరకకపోతే రూపాన్ని మార్చేస్తుంది. జనక మహారాజు అన్నాడు, అమ్మయ్యా అమ్మయ్యా సాధన చేసి సాధన చేసి సాధన చేసి శ్రవణం చేసి శ్రవణం చేసి మరణం చేసి మరణం చేసి దొంగని నేను చంపలేకపోయినా ఈనాటికి దొంగ దొరికాడు అన్నాడు జనక మహారాజు. జనక మహారాజు అన్నాడు, దొంగని నేను చంపలేకపోవచ్చు కానీ వీడి దొంగ నాకు ఇంతమందికి అర్థమైంది. ఎవరు నాలో ఉన్నటువంటి మిథ్యా నేనే దొంగని పూర్తిగా అర్థమైంది. దొంగ వీడు, బయట ఎవరు దొంగలు లేరు, వీడే దొంగ అని అర్థమైంది. ఇప్పుడు వాడిని నశింపు చేయటానికి, వాడిని పతనం చేయటానికి ఇప్పుడు నాకు దారి కనిపించింది. దొంగలు ఎవరో బయట ఉన్నారనుకున్నాను, విరోధులు ఎవరు బయట ఉన్నారనుకున్నాను. మనకు విరోధులు మనకు మనమే విరోధులు, బయట ఎవరు లేరు. బయట ఎవరు మనకు విరోధులు లేరు, మనకు మనమే విరోధులు. మన అజ్ఞానానికి మించిన, మన అశాంతికి మించిన, మన అవిద్యకు మించిన, మన దేహాభిమానానికి మించిన శత్రువు కానీ విరోధి కానీ సృష్టిలో ఎవడో లేడు. మనకు మనమే విరోధులు. మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాకుండా ఎవరు అడ్డొచ్చేస్తున్నారు, ఎవరు అడ్డొస్తున్నారని మనం అనుకుంటాం. కానీ మన దేహాభిమానమే మనకు అడ్డొస్తుందనే సంగతి కూడా కనీసం తెలియలేదు. ఇంత సబ్జెక్ట్ విన్నాక ఇప్పుడు తెలిసింది నాకు, ఆ దొంగని నేను చంపలేకపోయినా వీడు కదా దొంగని అర్థమైంది. ఇక్కడి నుంచి నేను సాధన ప్రారంభించే దొంగను చంపుతానన్నాడు వాడు జనక మహారాజు. ఇప్పుడు దొంగ వీడని నాకు అర్థమైంది ఇంతకాలానికి, వాడిని చంపలేకపోవచ్చు ఆ దొంగని, కానీ దొంగ వీడని నాకు అర్థమైంది. ఇప్పుడు స్పెసిఫిక్గా నాకు అర్థమైంది 6, 3, 9 ఎంతో అలా స్పెసిఫిక్గా అర్థమైంది. ఇప్పుడు దొరికాడు వాడిని ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తాను, సక్సెస్ అవుతాను, చంపుతానన్నాడు. సాధన చేసి చంపుతానండి. ఇంకా దొంగ అంటే ఎవరు, నాకు అర్థమయ్యాడు కాబట్టి. అమ్మయ్యా ఇంతకాలానికి కదా ఈ దొంగ నాకు దొరికాడు, నా అశాంతికి కారణం, నా దుఃఖానికి కారణం, నా పునర్జన్మలకు కారణం, నా క్షోభకి కారణం. ఇంతకాలానికి ఎవడో అనుకుంటున్నాను, పరాయవాడు అనుకుంటున్నాను, వీడే కదా ఇంతకాలానికి దొరికాడు ఈ దొంగ. రోగ నిర్ధారణ అయింది. రోగ నిర్ధారణ అయిన తర్వాత రోగాన్ని పోగొట్టుకోవడం తేలికే, రోగ నిర్ధారణే కష్టం. అసలు రోగ నిర్ధారణ అయితే 1 రూపాయి బిళ్ళలో తగ్గిపోతున్నది. రోగ నిర్ధారణ అవ్వలేదనుకో 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన మందులకి తగ్గుతుంది. అమ్మాయ్యా ఇంతకాలానికి కదా ఈ దొంగ దొరికాడు అంటే నా అశాంతికి కారణం, నా దుఃఖానికి కారణం ఎవరో అనుకుంటున్నాను, నా వాండరింగ్ మైండే కారణం అని అనుకోవటం లేదు. ఎవరో ఇతరుల కారణం అనుకుంటున్నాను, ఈ నేనే కారణం. వాణ్ణి డిస్ట్రాయ్ చేస్తాను, వాణ్ణి నశింపజేస్తాను. అంటే నా హృదయంలో ఉన్న బంగారం నా హృదయంలో ఉన్నటువంటి అమృతానుభవం, నా హృదయంలో ఉన్నటువంటి సముద్రంలో ఎంత నీరు ఉందంత శాంతి ఉంది నా హృదయంలో. ఆ శాంతి నా చేతికి అందకుండా ఏ దొంగ అయితే అడ్డొస్తున్నాడో ఆ దొంగను తొలగించడానికి ఇప్పుడు ప్రారంభిస్తాను. దొంగ అర్థమయ్యాడు కాబట్టి దానికి రూపము లేదు, అహంకారమునకు రూపము లేదు, అది రూపమును దాల్చడం. అదే ఏదో శరీరాన్ని వేసుకుంటుంది, అది మీ శరీరం చచ్చిపోతే ఇంకో శరీరాన్ని వేసుకుంటుంది, అది ఏదో రూపమును దాల్చడం. ఈ రూపాన్ని నేను అనుకుని ఇంకో రూపాన్ని అదే ప్రేమిస్తూ ఉంటుంది, ఆ రూపం మళ్ళీ ఎదురు తిరిగింది అనుకోండి రూపాన్ని మారుస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ రూపం ఎదురు తిరిగింది అనుకోండి ఇంకా రూపాన్ని మారుస్తూ ఉంటుంది. దానికి రూపము లేదు. దేనికి ఈ రూపాలని పట్టుకు రూపముని దాల్చిన దానికి, రూపములు పట్టుకునేదానికి, రూపములు మార్చేదానికి దానికి రూపము లేదు. దానికి అది పిశాచము, అది సైతానం, అది పిశాచము, అది సైతానం, దానికి రూపము లేదు. అది రూపము లేదని అలా పడి ఉండదు. రూపములను పట్టుకోవడానికి జన్మల జన్మల నుంచి అలవాటు పడిపోయింది. ఆ రూపము లేని అహంకారాన్ని పిశాచాన్ని తొలగించుకున్నప్పుడు కూడా అప్పుడు కదా నాకు అమృతానుభవం అంటాడు భగవాన్. ఈ శవబుద్ధిలోంచి, ఈ దేవబుద్ధి నామబుద్ధిలోంచి దాన్ని విడదీసి, నన్ను విడదీసి ఆ సత్పదార్థం ఆత్మబుద్ధి, ఆత్మబుద్ధితోటి ఆత్మబుద్ధి ఆ చైతన్యం చేసేటప్పుడు, అటు నుంచి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ప్రక్రియలో ఓ అరుణాచలేశ్వరుడా నా ముఖం కూడా నలక్కుండా చేసావయ్యా, ఎలా నీ రుణం నా ముఖానికి చెమట పట్టకుండా, ముఖానికి రాసుకున్న పౌడర్ చెడకుండా, నా ముఖం నలక్కుండా, ఏది అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి జంప చేసినప్పుడు, అవిద్యలోంచి విద్యలోకి జంప చేసినప్పుడు, దేహబుద్ధిని పోగొట్టి శవబుద్ధిని పోగొట్టి ఆత్మబుద్ధిని నాకు ప్రసాదించినప్పుడు, ఈ ప్రక్రియలో అటు నుంచి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నా ముఖం నలక్కుండా కించిత్తు కూడా కించి చేమ తలకాయంత నొప్పి లేకుండా చేసేవారు నా ఆచరిస్తాడు. చీమ తెలకాయ ఎంత బాధ కూడా లేక, మనకి ఎర్ర చేమ కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ లేకుండా తీసుకొచ్చి అమృతానుభవం ప్రసాదించేవారు నా చలేశ్వర. కనీసం ఎర్ర చేమ కుట్టినప్పుడు ఎంత బాధ కూడా, ఎర్ర చేమ కుట్టినప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుంది, కానీ ఆ బాధ కూడా లేకుండా ఇటు ఈ చక్రంలోంచి జన్మవరణ చక్రంలోంచి ఈ అమృతానుభవం కలగజేయటంలో, అటు నుంచి ఇటు మార్చటంలో కొంచెం కూడా కించిత్తు కూడా కొంచెం కూడా నా ముఖం కూడా నలక్కుండా, అయ్యో ఏదో నేను ఏదో అయిపోతున్నాను అనుకోకుండా ప్రశాంతంగా శాంత చిత్తం చూడు, నాకు తెలియకుండా నువ్వు ఈ పని నువ్వు చేసి పెట్టేవారు నా చలేశ్వరుడు. బహుశా ఇది నీ నేర్పేమో, నీ స్కిల్ అంతా ఇక్కడ ఉందేమో. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు ఇట్టివాడని ఎవరికైనా చెబుదామంటే నీ గురించి చెప్పడానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదు. అరుణాచలేశ్వరుడు ఇట్టివాడని ఇతరులకు ఎవరికైనా చెబుదామంటే అది చెప్పడానికి కూడా నువ్వు ఇష్టపడటం లేదు. నీకు డైరెక్ట్గా నేను భక్తుడిని అవ్వక్కర్లేదు, నీ భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను భక్తుడిగా ఉంటే సరిపోతుంది. రూపమున పట్టుకుని పుట్టుకును, రూపమున పట్టుకుని పుట్టును, రూపమున దాల్చును, రూపమును ఇంకో రూపమును ప్రేమిస్తూ ఉండను, అది నచ్చకపోతే రూపము మారుస్తూ ఉంటుంది, రూపములు మారుస్తూ ఉండను, ఏదో రూపమును చింతిస్తూ శరీరాన్ని విడిచిపెడుతుంది, మళ్ళీ చచ్చిపోయి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా ఏదో రూపాన్ని చింతిస్తూ విడిచిపెడుతుంది అట్టండి. నీకు అర్థమవుతుందండి. శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా అది ఏ మామూలు విడిచిపెట్టిందని ఏదో రూపాన్ని స్మరిస్తూ విడిచిపెట్టును, మళ్ళీ ఇంకో రూపము దాల్చను, వెతికితే అన్వేషణ చేస్తే విచారణ చేస్తే పోగును ఈ అహంకారం, ఈ రూపము లేని అహంకార పిశాచం. అన్నింటికి మొదలు పెట్టాం, మనకు టైం మాడి చెప్తాండి గుర్తొస్తాను. బుద్ధుడి తల్లి పేరు మాయాదేవి, మాయాదేవి. ఆ మాయాదేవి చిన్నప్పుడు ఒక అమ్మాయి స్నేహితురాలుగా ఉండేది, తర్వాత మాయాదేవికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఈవిడ అన్నప్పుడు స్నేహితురాలు ఇక్కడ ఉండిపోయింది. మాయాదేవికి శుద్ధేదన మహారాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన ఒక రాజు. తర్వాత కొంతకాలానికి బుద్ధుడి గర్భంలో ప్రవేశించాడు. ప్రవేశించాక అప్పుడు శుద్ధేదన మహారాజు ఏమన్నా అంటే, నువ్వు పుట్టింటికి వెళ్ళి పురుడు పోసుకున్నా సరే, ఇక్కడ పురుడు పోసుకున్నా సరే నీ ఇష్టం అని చెప్పాడు. ఆవిడ ఏం చేసిందంటే, నేను పుట్టింటికి వెళ్ళినా ఇక్కడే పురుడు పోసుకుంటానని చెప్పి రేపు పురుడు వస్తానగా పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే రాజులు కదా, పెద్ద పెద్ద రాజులు కదా, ఆ రోజులు పూర్వం సవ్వారీలు గుర్రాలు ఈ పెద్ద విమానాలు కార్లు ఏమి లేవు, అంబాసిడర్ కార్లు అప్పుడు లేవు కదా. ఇదే సవారీ పెట్టి 10 మంది పరిచారకులు పెట్టి పంపితే సరిగ్గా దారిలో వైశాఖ మాసం పౌర్ణమి రోజు సరిగ్గా దారిలో పురుడు వచ్చేస్తే అప్పుడు ఆవిడ చెట్టు కింద పడుకోబెట్టి చుట్టూరు చీరలు కట్టి పురుడు పోశారు. ఒక రాజగృహంలో పుట్టవలసిన వాడు చెట్టు కింద పుట్టాడు. గారు షావకర్ గారి గురించి గుర్తొస్తుంది, ఓ చెట్టు కింద పుట్టాడు. సరే ఆవిడేం చేసిందంటే, ఇంకా పుట్టింటికి ఎందుకు వెనక్కి వెళ్ళిపోదామని ఆ పిల్లవాడిని తీసుకుని మళ్ళీ రాజుగారి ఇంటికి అలా అత్తవారింటికి వచ్చేసింది. పుట్టింటికి వెళ్ళటం మానేసి వారం రోజుల్లోనే 10 రోజుల్లోనో 20 రోజుల్లో నామకరణం చేస్తారు. అప్పుడు చిన్ననాటి స్నేహితురాలు జ్ఞాపకం వచ్చింది. మాయాదేవి చిన్నప్పుడు ఇద్దరు జతగా ఉండేవారు, ఎవరి బుద్ధుడి తల్లి అమ్మాయి జతగా ఉండేవారు, ఒకటే వయస్సు. కౌరవించింది ప్రత్యేకంగా, నేనే పుట్టింటికి వచ్చి అక్కడ పురుడు పోసుకుందాం అనుకున్నావు, నువ్వు నేను ఒక నెలలాడు కలిసి ఉందాం, మా అబ్బాయికి పేరు పెడుతున్నావు నామకరణం, రమ్మని కౌరవించింది ఆ స్నేహితురాలు, చిన్నాటి జత. సరే ఆవిడ వచ్చింది, అమ్మాయి వచ్చింది, చిన్నాడు వచ్చింది, పేరు సిద్ధార్థుడు అని పెట్టారు. సిద్ధార్థ అన్ని వాంఛలు నెరవేర్చేవాడు సిద్ధార్థుడు. బుద్ధుడికి ఏం పేరు పెట్టారు? పేరు ఆయనకి జ్ఞానం వచ్చాక బుద్ధుడయ్యాడు, అంతకుముందు పేరు సిద్ధార్థ, 3 అక్షరాలు సిద్ధార్థ అని పెట్టాడు. అంటే అన్ని వాంఛలు నెరవేర్చేవాడు, అందరినీ సంతృప్తి పరిచేవాడు సిద్ధార్థుడు, వాడే సిద్ధార్థ. ఆ సిద్ధార్థకి నామకరణం చేసేశారు. ఆ చిన్ననాటి స్నేహితురాలని ఎవరో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ చేతుల్లో పెట్టలేదు తల్లి. ఆ చిన్నప్పుడు స్నేహం కొలిది ఆ దగ్గరికి పిలిచింది అమ్మాయిని. ఆ అమ్మాయి పేరు నాకు గుర్తు రావటం లేదు. దగ్గరికి పిలిచింది, దగ్గరికి పిలిచి ఈ బిడ్డని ఆ స్నేహితురాలు చేతిలో పెట్టింది. ఆ స్నేహితురాలు చేతిలో పెట్టింది నామకరణ అయిపోయాక. నామకరణ అయిపోయిన తర్వాత చేతిలో పెడితే అలా అబ్బాయిని చూస్తుంది. ఎవరు ఈ స్నేహితురాలు? అంటే మాయాదేవి స్నేహితురాలు ఆ అబ్బాయిని అలాగా చూస్తూ ఒక పావుగంట తన ఒళ్ళు పెట్టుకుని అలా ఉండిపోయింది మాయాదేవి స్నేహితురాలు. అలా ఒక పావుగంట అలా ఉండిపోయింది. టైం తెలియలేదు, టైం తెలియలేదు ఎవరికి? మాయాదేవి స్నేహితురాలకి. మాయాదేవి అలా ఎంతసేపు చూస్తా ఉన్నారు పక్క వాళ్ళు. ఆ మాయాదేవి స్నేహితురాలు పక్కనే మాయాదేవి స్వయంగా ఆడి ఊళ్ళో ఆవిడ చేతుల్లో పెట్టింది. పక్క వాళ్ళు మళ్ళీ తీసేసుకోవడానికి జడుస్తున్నారు, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు తీసుకోవడానికి జడుస్తున్నారు, మళ్ళీ బిడ్డను ఎత్తుకోవడానికి జడుస్తున్నారు. అంటే మాయాదేవి ఏదో స్నేహం ఉందో ఆవిడ చేతిలో పెట్టింది గౌకులు ముట్టుకోవడానికి దడుస్తున్నారు ఆ బిడ్డని, అంటే బిడ్డని ఇచ్చేయని అంటాను దడుస్తున్నారు అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు పండితులు వాళ్ళు. అలా పోగండి చూసింది. అలాగే ఈ సావుకారు గారి గురించి గుర్తొస్తుంది ఈ మాట. అలాగే బిడ్డ అలా ఉండిపోయింది, ఎవరు మాయాదేవి స్నేహితురాలు చేతులు బుద్ధిలో అలా ఉండిపోయాడు సిద్ధార్థుడు. అలాగే ఈ ముఖం చూస్తున్నాడు, ఎవరి ముఖంక ఈ మాయాదేవి స్నేహితురాలు ముఖం చూస్తున్నాడు. అదే చిన్నపిల్లోడు కదా, ఉరికే 2 నెలలు 3 నెలలు ఉంటాయి చిన్నపిల్లోడు, ఒక నెల కూడా అవ్వలేదేమో. అలా చూస్తున్నాడు. అలా చూస్తుంటే ఇంకేంసేపు నీ ఒళ్ళో ఉంచుతావు, వాళ్ళ వాళ్ళ అమ్మకి ఇచ్చే, లేకపోతే ఇంట్లో ఇంకా అబ్బాయిని చూడాలనుకుంటున్నారు వచ్చిన వాళ్ళు, నామకరణం చేశాక అందరూ చూడలేదు అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. అప్పుడు మాయాదేవి స్నేహితురాలు ఒక మాట ఉంది, ఇంకా అమ్మాయిలు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలను కనకూడదు, ఇంకా పిల్లలను కన్నా ఇటువంటి పిల్లవాడు పుట్టడు. అది కన్నీళ్ళు కార్చింది. అంటే వాడు బుద్ధి రవ్వబోతున్నాడు అని అప్పుడు తెలుసునో తెలియదు, ఆ మాటలేం అనలేదు. ఇటువంటివి ఇంకా అమ్మాయిలు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలను బట్టి కనకూడదు. ఒకళ్ళు పిల్లల కంటారనుకోండి, మళ్ళీ ఇటువంటి బిడ్డ దొరకడం. ఎంతమంది కడుపును పడతారు అటువంటి వాళ్ళు. ఈ బిడ్డను చూస్తుంటే నాకు కాలం తెలియటండి. ఆ పక్క వాళ్ళకి పాపం, పక్క వాళ్ళకి తెలియటలేదు కదా ఇది, ఆ పక్క వాళ్ళు ఇచ్చారదే అని చెప్పి ఎత్తుకుంటాను కదా. ఆ పక్క వాళ్ళు అప్పుడు ఇలా ఈ మాటలని మళ్ళీ అందించేస్తుంది యశోధరికి, మాయాదేవికి అందించే ఎవరు పెళ్ళి. అప్పటికి ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. ఎవరికి? ఈ మాయాదేవి స్నేహితురాలకి పెళ్ళి అవ్వలేదు. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలను కనకూడదు. ఒకళ్ళ పిల్లలను కన్నా ఇటువంటి వాడు దొరుకుతాడు. ఇప్పుడు ఎంతసేపు చూసినా తల్లిదండ్రులు మాకేమి ఇచ్చారు, తల్లిదండ్రులు మాకు ఇచ్చే మాకేమి ఇచ్చారని పీడించేవాడు. కానీ తల్లిదండ్రులకు ఉపకారం చేసేవాడు ఎవరు కనపడతలేదు. ఇప్పుడు ఎంతసేపు మా అమ్మ మాకేమి ఇచ్చింది, మా అమ్మ మాకేమి ఇచ్చింది, ఇదే కూడా మా అమ్మకి ఏం చేస్తున్నాం, మా అమ్మకేమని మా ఉపకారం చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఈ బాపజ్ఞానమే. నేను ఇంతసేపు ఒళ్ళు నా దోషిట్లో పెట్టుకోవాలి, పెట్టుకోలేదు, కాలం తెలియలేదు. బుజ్జి కాలం అయిపోతుందంటే గుర్తొస్తుంది. ఒక 4 రోజులండి మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయింది యశోధర తల్లి. మళ్ళీ 10 రోజులు కవర్ వచ్చేసింది, మాయాదేవి చనిపోయింది. మళ్ళీ ఇంటికి కవర్ వచ్చేసింది, స్నేహితురాలు ఇంటికి, మాయాదేవి చనిపోయింది. అప్పుడు వీడికి కళ్ళంట నీళ్ళు రాలేదు అట్లా మాయాదేవి స్నేహితురాలకి. మాయాదేవి చనిపోయిందని వార్త వచ్చేసింది, 10 రోజులు వచ్చేసింది వార్త, మాయాదేవి చనిపోయింది, నిజంగా చనిపోయింది మాయాదేవి. ఇది చిన్ననాటి స్నేహం ఎలా ఫలించింది. మాయాదేవికి ఈ లోకంలో పని లేదు. మాయాదేవికి ఈ లోకంలో పని లేదు. ఈ భూమి ఏది మన కళ్ళకి కనిపిస్తున్న ఈ భూమి మాయాదేవి రూపం ధరించి బుద్ధిని లోకానికి చెల్లిపోయింది. మన కళ్ళకు కనిపిస్తున్న ఈ భూమి ఏది, భూమి కనిపిస్తుంది కదా, మన కళ్ళకు కనిపిస్తున్న ఎర్త్ మాయా రూపం ధరించింది. మాయాదేవి రూపం నా స్నేహితురాలు రూపం ధరించి అప్పుడు బుద్ధి అనే పేరు రాలేదు. సిద్ధార్థుణ్ణి లోకానికి ఇచ్చేవాడు, ఆవిడ దారి ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ వచ్చిన పని పూర్తి అయిపోయింది, మళ్ళీ భూమిలో కలిసిపోయింది. భూమి మాయాదేవి రూపంలో వచ్చింది, సిద్ధార్థుని మనకి ఇచ్చింది, వచ్చిన పని అయిపోయింది. సిద్ధార్థుని మన ఇవ్వటానికే మాయాదేవి వచ్చింది, ఇంకో పని లేదు మాయాదేవికి. మనకిచ్చేసి బుద్ధిని సిద్ధార్థుని మనకిచ్చావుడు దారి ఆవిడ చూసుకుంది ఆవిడ వెళ్ళిపోయింది. అంతకంటే ఆవిడకి చేయవలసిన పని లేదు. సిద్ధార్థుని మనకి ఒకటి అనక స్త్రీ రూపం ధరించింది ఈ భూమాత. తర్వాత ఇతను బుద్ధిడయ్యాడు. ఈవిడ పెళ్లి చేసుకోలేదు, మాయాదేవి స్నేహితురాలు ఇంకా పెళ్లి చేసుకోలేదు. తర్వాత ఈ బుద్ధిడయ్యాడు. బుద్ధిడైతే తర్వాత బుద్ధిడయ్యాడు ఎక్కడో చోట పర్యటన చేసాడు. ఒక చోట కూర్చున్నాడు. పట్టణాలు ఎండ అనకుండ వాన అనకుండ పట్టణాలు గ్రామాలు తిరుగుతూ ఇంటింటికి జ్ఞానాన్ని పంచిపెట్టాడు వాడు బుద్ధుడు. వర్షానికి తడిచి ఎండలకు ఎండి నడిచి రోడ్డు మీద నడిచి ఒకసారి మన సిద్ధార్థుడి బుద్ధిడి అయిపోయాడు అందరూ చెప్పుకుంటాంటే ఈవిడ కూడా వెళ్ళింది చూడటానికి. అప్పుడు అతను లెగిసి వీడి దగ్గరికి వెళ్లకుండానే బుద్ధుడు సడన్గా లెగిసి కూర్చున్నవాడు. లెగిసి బుద్ధుడు ప్రశాంతంగా కూర్చుంటాడు. బుద్ధుడు ఎక్కడైనా కూర్చుంటే ఒక మనిషి అనుకొని మీరు బొమ్మ అనుకుంటారు. కాళ్ళు కదపడవు, చేతులు కదపడవు, మాట్లాడుతుంటే గోడ మాట్లాడుతామనుకుంటారు. దగ్గరికి వెళ్ళన్నాడు నా అమ్మా అని. కనట మాయాదేవి కంది కానీ నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు. ఈ జీవితానికి ఇది చాలు. సరసనంగా పేరు పెట్టి పిలుస్తాడు కానీ అమ్మ అని అంటావు. ఎవరు బుద్ధుడు? ఆ మాయాదేవి స్నేహితురాలని దగ్గరికి వచ్చి ఇప్పుడు చిన్నపిల్లడు ఎత్తుకుని తర్వాత చూడలేదు. తర్వాత ఇంటి ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోవటం అన్నీ జరిగిపోయినాయి. దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిచాడట. మాయాదేవి నా పేరు నాకు గుర్తు రావటం లేదు. నా మాయాదేవి కనిపోయింది, నన్ను అమ్మా అని పిలుస్తున్నాడు. నా జీవితానికి ఇచ్చాడు. ఇంకా ఈ శరీరంలో నా గాలి పోయినా పర్వాలేదు. అరే బుద్ధుడు కూర్చుండి ఒక స్టోన్ కూర్చున్నట్టు లెగిసి వచ్చాడట. ఈవిడ దగ్గరికి వచ్చి మా అమ్మకి నీకు స్నేహం కదా, ఇటువంటి మాటలు ఏమి అనలేదట. అసలు ఇక అమ్మ అని పిలిచాడట. అంతే బుద్ధినిచ్చి సిద్ధార్థుడినిచ్చి మాయాదేవుడి పోయింది. నేను అమ్మని పిలుచుకుంటున్నాను. ఇంతమంది జనములో సిద్ధార్థుడి చేత నేను అమ్మని పిలిపించుకుని నా పని నేను కూడా ఇంక వెళ్ళిపోతే నాకే నా వచ్చిన పని పూర్తి అయిపోయింది. ఇంకా నాకేం కావాలి? సిద్ధుడు సిద్ధార్థుడు నోటంట, బుద్ధుడు నోటంట, నన్ను అమ్మ అని పిలుస్తా అంటే నాకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. నా అహంభావానికి ఏదైనా ఒకవేళ శక్తి అంటూ ఉంటే, నా వ్యక్తి భావనకి నా అహంభావానికి ఒకవేళ శక్తి అంటూ ఉంటే, దానికి వీర్యం అంటూ ఏమని ఉంటే, దానికి బలం అంటూ ఉంటే, అమ్మ అని పిలిచి నా అహంభావాన్ని నిర్వీర్యం చేశాడు బుద్ధుడు అంటుంది వాడు మహాదేవ స్నేహితురాలు. అడు మొలకెత్తి విత్తనం ఉందనుకోండి, నీకు అర్థమవుతుంది. ఆ విత్తనం ఉత్పత్తి అవ్వకుండా ఏగించేసామనుకోండి, విత్తనాన్ని ఏగించేసామనుకోండి, మన భూమిలో పెట్టినది మొలవదు. అలాగే నాలో ఉన్న అహంకారాన్ని ఆ బీజం తీసేశాడు, నిర్వీర్యం చేసేసాడు. నా అహంకారంలో ఏదైనా వీర్యం ఉంటే, అది బతికే శక్తి ఉంటే నా అహంకారానికి, ఆ వీర్యం అహంకారంలో వీర్యం ఉంటే దాన్ని నిర్వీర్యం చేశాడు అమ్మ అని పిలిచి అంటుంది మాయాదేవి స్నేహితురాలు. అంటే విత్తనాన్ని ఏగించేశాడు. ఇంకా నాకు పునర్జన్మలు లేదు. నా అహంభావంలో నా గింజని, నా అహంభావంలోనే విత్తనాన్ని నిర్వీర్యం చేసి వదిలేశాడు. నాకేం బోధించలేదు, ఊరికి అమ్మ అని పిలిచాడు. ఆ మాటతోటి అన్ని పూర్తి అయిపోయినాయి. పూర్ణిమ రోజున ఓ చెట్టు కింద పుట్టాడు. పూర్ణిమ రోజునే జ్ఞానం కలిగింది, పూర్ణిమ రోజునే శరీరం విడిచిపెట్టాడు. బుద్ధిని చెప్పే సందేశం ఒకటి, మీ శరీరాలు ఎప్పుడు చనిపోతాయని కనిపెట్టుకో ఉండకండి. కాలం వచ్చినప్పుడు చనిపోతుంది ఆ శరీరాన్ని, ఆ కాలం రానివ్వండి. ఆ కాలం వచ్చినప్పుడు ఆ శరీరం చనిపోతుంది. అది అది ముఖ్యమైన విషయం కాదు, అంత ప్రధానమైన విషయం కాదు. మీ శరీరం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే అహంభావాన్ని చంపే ఉపాయం చూసుకోండి. అహంభావం చంప, అహంభావంకు చావు రాకుండా శరీరానికి చావు వచ్చిన దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఒకటి లేని సొన్నలు నాకేం ఆత్మబోధ నాకేమి చేయలేదు, ఈశ్వరుడు గురించి నాకేం బోధించలేదు. ఈశ్వరుడు ఎలా ఉంటాడో కనీసం కిటికీలోంచి కూడా చూపించలేదు. పెళ్ళిళ్ళకి చూడండి, పెళ్ళిళ్ళకి తెరచాటు నుంచి చూస్తారు. ఇంక తెర తీయకముందు ఎలా చూస్తుంటారు, పెళ్లి కూతురు ఎలా ఉంది, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, పెళ్ళిళ్ళకి. అలాగా తెరచాటు నుంచి కూడా ఈశ్వరుడు ఎలా ఉంటాడో, కిటికీలోంచి కూడా ఈశ్వరుడు ఎలా ఉంటాడో నాకు చూపించలేదు. ఈశ్వరుడు ఆత్మని అనాత్మని, ఈశ్వరుడని ఆత్మని అనాత్మని, ఈశ్వరుడని ప్రకృతి అని ఏమీ చెప్పకుండా అమ్మాని పిలిచి అహంభావాన్ని నిర్వీర్యం చేశాడు. బోధ లేదు, పని పూర్తి అయిపోయింది. పేరు దెలపగానే పట్టి లాగించివి, ఊరికే నేనేం చేసింది ఏం చేశాను, అరుణాచలం అన్నాను, అంతకంటే నేను చేసింది ఏమి లేదు. పెద్ద యోగాభ్యాసాలు చేయలేదు, మంత్రాలు చేయలేదు, జపాలు చేయలేదు, యాగాలు యజ్ఞాలు చేయలేదు, యాగాల యజ్ఞాలు చేయలేదు, తీర్థయాత్రలు చేయలేదు, నదుల్లో మునగలేదు. నేను చేసింది ఏం చేశాను, కొన్ని గుడి అభిషేకాలు చేశాను, దేవుడికి విష్ణువుకి అలంకారం చేశాను, లేకపోతే శివుడికి అభిషేకం చేశాను, ఏమీ చేయలేదు. నేను చేసిందల్లా అరుణాచలం అన్నాను, నా పని పూర్తి అయిపోయింది. నీ నామం స్మరించాను, అంతకంటే నేను చేసింది ఏమి లేదు. అరుణాచలేశ్వరుడే, ఒకవేళ పొరపాటుని ఎవడకో జ్ఞానం పోయి పొరపాటును నాకు ఇచ్చేసావా, నేను ఏం చేశానో నాకు ఇచ్చావు. అదే ఎవడకో ఎవో రాంగ్ అడ్రస్ వచ్చిందా, ఒకసారి ఉత్తరాలు కూడా రాంగ్ అడ్రస్కి వచ్చేస్తాయి. నేనేం, నీకేమైనా అభిషేకాలు చేశానా, యజ్ఞాలు చేశానా, యాగాలు చేశానా, దానాలు చేశానా, ధర్మాలు చేశానా, ఏదైనా కట్టడాలు నిర్మించానా, అయితే లోకం అంతా నా వంక చూసి ఇంత గొప్పవాడని కొన్ని ఘనకార్యాలు ఏమైనా సాధించానా లోకంలో. ఏమీ లేదే, మురికి నేను చేసింది అలా అరుణాచలం అన్న, అంతకంటే ఏం చేయలేదు. ఈశ్వరుడు క్వాంటిటీ చూడడు, క్వాలిటీ చూస్తాడు. మీరు ఒక్క నమస్కారం పెట్టినా చాలు, మీరు ఆ నమస్కారం పెట్టకూడదు, ఇంకో నా భావన చూస్తాడు. ఈశ్వరుడి దయ మనకు లేకుండా, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు లేకుండా, ఈశ్వరుడి దృష్టిలో మనం పడకుండా, ఆయన చేత మనం ప్రేమింపబడకుండా, ఆయన స్వరూపం మనకు కోటి జన్మలిచ్చిన ఎప్పుడు అన్నీ అరుణాచలం అంటాం. ఆత్మజ్ఞానంతో అనుగ్రహించడం సైమల్టేనియస్గా ఒకేసారి జరిగిపోయినాయి, అదొకసారి ఇదొకసారి కాదు. అరుణాచలం అని అంటాం, నువ్వు ఆత్మజ్ఞానంతో అది కప్పటం ఆత్మజ్ఞానం అనేది దుప్పటి నాకు కప్పటం, ఇదంతా ఒకేసారి సైమల్టేనియస్గా అయిపోయినాయి. అదొకసారి ఇదొకసారి కాదు, ఈ పని చేసినప్పుడు, ఈ ప్రక్రియ చేసినప్పుడు నా ముఖం కూడా నలగకుండా కొంచెం కూడా, కనీసం ఇంజక్షన్ చేస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి కూడా లేకుండా ఈ ప్రక్రియని, ఈ ఆపరేషన్ పూర్తి చేశాం. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, అవిద్యలోంచి విద్యలోకి, చీకట్లోంచి వెలుతురులోకి, మృత్యు ముఖంలోంచి అమృతత్వంలోకి, ఈ ప్రక్రియ నువ్వు చేయటంలో నా ముఖం కూడా నలగకుండా చేశావు, నొప్పించకుండా చేశావు. నేను యజ్ఞాన యాగాలు చేయలేదు. ఇప్పుడు ఆకు నిండా కూరగాయ, ఆకు నిండా కూరలు వడ్డించి, ఆకు నిండా పిండి వంటలు వడ్డించి, ఆకు నిండా అన్నం అన్నీ పెట్టి చివరి ఉమ్మేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? కొంతమంది మనుషులు చేసే పనులు అలాగా ఉంటాయి. అది కానీ ఇప్పుడు ఎవరికి మనం అన్నం పెట్టామనుకోండి, ఆకు నిండా అన్నం పెట్టామనుకోండి, ఆకు నిండా స్వీట్లు పెట్టామనుకోండి, ఆకు నిండా కూరలు పెట్టామనుకోండి, ఎక్కడ చివరి కొంచెం ఉమ్మేసామనుకోండి, ఎందుకు వచ్చిన విస్తరది? కొంతమంది చేసే పనులు అలాగా ఉంటాయి. అంటే మీరు అవకాశం పెట్టినాక ఉన్న ప్రీతి భవన మోక్షం, అక్కడ మీరు ఈశ్వరుడికి కావాల్సింది, అక్కడ మీరు ఏ పదార్థం పెట్టారని కాదు, ఎంత ఇష్టంతో పెట్టారు. అన్నీ తానే, ఈశ్వరుడు అంటే అన్నీ తానే. అక్కడ మీరు ఎంత ఇష్టం, ఎంత ప్రేమభావంతో, ఎంత ఇష్టభావంతో అక్కడ మీరు వడ్డించారు, అది ఆడికి కావాల్సింది ఈశ్వరుడికి. మీరు అవకాశం మామూలుగా పచ్చడి పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు కూడా మనలో మంచితనం లేకపోతే లోకంలో మంచి కనపడదు. ఇంకా అసలు ఏ మనిషిలో ఒకవేళ మంచి ఉన్నా కనపడదు. బుద్ధుణ్ణి ఒకరింటికి భోజనానికి పిలిచారు ఒకసారి, ఇది కూర్చున్నాడు. బుద్ధుని భోజనానికి పిలిచి లోపలికి వచ్చాడు. అమ్మగారు చాలా భక్తురాలు, ఆ పిలిచిన ఆవిడ చాలా భక్తురాలు. ఆ అమ్మగారు రోజు ఏ మంచం మీద అయితే పడుకుంటారో ఇలా మంచం మీద కూర్చుంటాడు. చూసిన వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఏంటి, ఆ అమ్మ యొక్క భక్తిని సంతృప్తి పరచడానికి కూర్చున్నాడు ఆ మంచం మీద. చూసిన వాళ్ళు అనుకుంటున్నారు, ఇదే అర్థం చేసుకోండి, మనలో లేనిది బయట కనపడదు. చూసిన వాళ్ళు అనుకుంటున్నారు, ఇది బట్టలు మార్చాడు కానీ రాజవంశంలో పుట్టాడు, పుట్టడం రాజవంశంలో పుట్టాడు కానీ బట్టలు మార్చుకున్నాడు, తెల్ల బట్టలు వచ్చి కాషాయ బట్టలు వచ్చినాయి, పుట్టడం ఏమో రాజవంశంలో పుట్టాడు. ఆ రక్తం ఎక్కడ పోతుంది? ఆ రక్తం ఇంకా పరుపులను కోరుకుంటుంది అనుకున్నారు. పరుపులు కాదు ఆవిడని సంతృప్తి పరచడానికి కూర్చున్నాడు. అయితే ఒక జ్ఞానిని మనం అర్థం చేసుకోలేము. ఆ ఇంటికి చాలా చుట్టుపక్కల వాళ్ళందరూ చూడటానికి వచ్చారు. పాపం ఈ అమ్మగారు ఏమనుకోవట్లేదు, అక్కడ ఏమున్నాయి, చేపలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, అక్కడ కూర్చోలేదు. ఇవిడు ఏ మంచం ఏ పడుకుంటుంది, అక్కడ మామూలు కూర్చున్నాడు వచ్చేది. కూర్చుంటే చూసిన వాళ్ళు అనుకున్నారు, అక్కడ చేపలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, అక్కడ లేకుండా ఆ మంచమే కూర్చున్నాడంటే మహారాజీనా, ఆ రక్తం ఎక్కడికి పోతుంది, ఆ రక్తం బట్టలంటే మార్చాడు, రక్తం ఎక్కడ పోతుంది అంటే ఆ రక్తం ఇంకా పరుపులను కోరుకుంటుంది అనుకుంటున్నారు అక్కడ చూసిన వాళ్ళు. అంటే ఆయన బుద్ధి అంటే ఎవడో అర్థం కాక అంచేది చెప్తారు శాస్త్రంలో. ఒక అజ్ఞాని జ్ఞాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేడు, ఒక అజ్ఞాని జ్ఞాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేడు. ఒక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తన అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞాని అందు ఆరోపిస్తాడు. బుద్ధిని ఆ పరిపేం చేసుకుంటాడండి, కానీ ఆ చూసేవాళ్ళ దోషం అది. ఒక పెద్ద రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడికి ఆ పరిపించుకో. ఆవిడ 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 బుద్ధిలంటే ఆవిడకు బాగా ఇష్టం. ఆ ప్రేమను ఆపుకోలేక అక్కడ కుర్చీలు ఉన్నా చేపలు ఉన్నా ఇలా మంచమే కూర్చున్నాడు. అది బయట వాళ్ళు చూసి వాళ్ళు గ్రహింప అందటం లేదు. అంటే వాళ్ళు మానసికంగా ఎదగలేదు. వాళ్ళు అంటే వాడు చైతన్య స్థాయి పెరగలేదు. అది రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. కానీ రక్తం ఎక్కడికి పోతుంది అంటే రక్తం ఇంకా పరుపులు కోరుకుంటుందని వాళ్ళు అనుకుంటున్నారన్నమాట మనసులో. అంచేది మహాత్ములు అవతార పురుషులను అర్థం చేసుకోవడం కష్టం. అందుకే నేను చెప్తున్నాను. అంటే మీకు ఏ తలంపులకు వచ్చినా, మీకు మంచి తలంపులు వచ్చినా చెడు తలంపులు వచ్చినా మీ శరీరానికి సాగొచ్చిన మీ శరీరానికి సాగొచ్చిన ఇంకా గుర్తుపెట్టుకోండి. ఏ తలంపులు, అన్ని తలంపులు, జీవితం అన్ని తలంపులు, జీవితం అన్ని తలంపులు. గౌరవం తలంపు, అగౌరవం తలంపు, చావు తలంపు, పుట్టుకి తలంపు, స్నేహం తలంపు, విరోధం తలంపు, అన్ని తలంపులే. జీవితంలో అన్ని తలంపులే. ఈ అన్ని తలంపులు అహంకారానికి వస్తాయి, అహంభావనకి వస్తాయి, వ్యక్తి భావనకి వస్తాయి. మీకు అర్థం వచ్చింది? వ్యక్తి భావనకి వస్తాయి, వ్యక్తి భావనకి వస్తాయి. ఆ వ్యక్తి భావం నశించే వరకు ఈ తలంపులకి వస్తాయి. ఈ తలంపులు అసలు సత్పదార్థంలో, సత్య పదార్థంలో, నిర్వాణ స్థితిలో, నిర్వాణ స్థితిలో అది ఒక తలంపు కూడా ఉండదు. అక్కడ నువ్వుంటావు కానీ తలంపులు ఉండవు. మీరు ఎవరైనా గౌరవం చేస్తే మీరు పొంగిపోవచ్చు, ఎవరైనా అగౌరవం వస్తే మీరు కుంగిపోవచ్చు. అన్ని తలంపులే. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నేనుకు వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? మనం ఏదైతే నేను అంటున్నామో ఆ నేనుకు వస్తున్నాయి. అది కూడా ఒక తలంపే, అది కూడా ఒక తలంపే. ఇది మొదటి తలంపు. ఈ మొదటి తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి. వచ్చిన తలంపులు, ఈ తలంపు ఎవరికి వస్తుంది, ఈ తలంపు ఎవరికి వస్తుంది? దేహానికి రావటం లేదు, దేహానికి రావటం లేదు. ఈ దేహము నేనన్న తలంపుకి తలంపులు వస్తున్నాయి కానీ దేహానికి రావటం లేదు. దేహానికి తలంపులు రావు. దేహానికి తలంపులు వస్తే శవానికి కూడా రావాలి. దేహానికి తలంపులు వస్తే శవానికి కూడా రావాలి. దేహానికి తలంపులు రావు, చైతన్యానికి కూడా తలంపులు రావు. దేహానికి తలం, శవానికి తలంపులు రావు, చైతన్యానికి కూడా తలంపులు రావు. ఈ మనం ఏదైతే నేనంటున్నా ఇదో తలంపు. ఈ తలంపుకి ఇతర తలంపులు అన్నీ వస్తున్నాయి. మీకు ఏ తలంపు వచ్చినా మీరు కంగారు పడకుండా వస్తే రానివ్వండి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈ నేనుకు వస్తున్నాయి, నాకు వస్తున్నాయి. ఈ నేనెవరు, ఈ నేనెవరు? అంటే ఏ అన్ని తలంపులు ఈ నేననే తలంపుకు వస్తున్నాయి. ఈ నేనెవరని మీరు ప్రశ్నించుకోవటం వల్ల, ఈ నేనెవరని మీరు ప్రశ్నించుకునే కొద్ది ఆ నేను తలంపు లోపలికి జరుగుతుంది, లోపలికి జరుగుతుంది, లోపలికి జరుగుతుంది, లోపలికి జరుగుతుంది. నెమ్మదిగా దాని పుట్టింటికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి ఉండదు. అది ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంత నశించిపోతే, అది నశించిపోతే నువ్వు నశించు. అది నశించాక తెలుస్తుంది, నీలోన్న బ్రహ్మ పదార్థం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అది నువ్వైతే అది నశించినప్పుడు నువ్వు నశిస్తావు. అది నశించినప్పుడు నువ్వు నశించవు సరికదా, నువ్వెవడో నీకు తెలియబడతావు. అది నశించినప్పుడు నువ్వు నశించవు కదా, నశించవు సరికదా. నువ్వు ఇంతకాలంచి ఎవడుగా ఉన్నావు అది నీకు తెలియబడుతుంది. ఆ పదార్థం నీకు తెలియబడుతుంది. అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము మన గుళ్ళోకి వెళ్ళి గోపురాలు తిరిగి దేవాలయాల చుట్టూ తిరిగి అక్కడ దేవతలను ఆరాధిస్తున్నాను. కానీ ఇక్కడ ఆరాధిస్తుంది బ్రహ్మం. రూపము లేనిది, నామము లేనిది, రూపము లేనిది, నామము లేనిది. ఎంత దేవతా పురుషుడైనా ఇది రూపము లేదు, నామము లేదు, నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్. రూపము లేదు, నామము లేదు, కాదు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టికి ఎలా ఉంటుందో తెలియదు. దాని స్వరూపం ఉండటం, ఉండటమే ఆ ఉండటమే బ్రహ్మం, ఉండటమే ఉండటమే ఆ ఉండటమే బ్రహ్మం, ఉండటమే శాంతి, ఉండటమే సుఖం, ఉండటమే ఆనందం. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖం. పుట్టికి ఎలా ఉంటుందో తెలియంది ఇది ఒకటి. ఎంత దేవతా పురుషుడైనా, ఎంత మహావిష్ణువైనా, ఎంత శివుడైనా, ఎంత కుమారస్వామి అయినా, ఎంత ఎంత పెద్ద దేవత అయినా, వాడికి శరీరం వచ్చిందా వాడిని దుఃఖం వెంటాడు తీరుతుంది. రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, రాముడు మహావిష్ణువు అంటున్నారు. రాముడిని ఏమంటున్నారు అందరూ, మహావిష్ణువు అంటున్నారు. రాముడు పడ్డ కష్టాలు మీరు ఎవరు పడ్డారు? ఎంత దేవతా పురుషుడికైనా, ఎంత అవతార పురుషుడు శరీరం వచ్చిందే వాడికి క్షాప్ చుట్టేస్తుంది, వాడిని పట్టి ఎంతో కొంత దుఃఖం వాడిని పీడిస్తుంది. చెట్లు చుట్టూరు తిరుగుతూ, మా సీతమ్మ ఎటు వెళ్ళిపోయింది నువ్వు చెప్పవా చెట్టు, ఎక్కడ చెట్టు కనిపిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి సీతమ్మ ఏమైపోయింది కనిపించటం లేదు అనిగి అని అడిగే రాముడు మహావిష్ణువే, కానీ రూపం ధరించి దుఃఖపడ్డాడు. ఎవడికైనా తప్పదు రూపం ధరిస్తుంది, రాముడు ఎంతరు వాడికి తప్పదు. జరాసింధుడి తరువుకి వస్తాంటే మనం అవతార వరిష్ఠుడు, గొప్ప అవతారం అనుకున్నటువంటి కృష్ణుడు కూడా పారిపోయాడు జరాసింధుడి తరువుకి వస్తాంటే. ఇంచినది చట్టం అదేంటది, అంటే పారిపోవాలి. అడు గొప్ప మన అందరం వాడిని పటాలు పెట్టుకుని పూజిస్తున్నాం, ఆ కృష్ణుడు పారిపోయాడు జరాసింధుడి సర్వంకి వస్తాంటే. అయితే జరాసింధుడి చావు భీముడి చేతిలో ఉంది, కృష్ణుడి చేతిలో లేదు, భీముడి చేతిలో ఉంది. అంటే ఇటు పారిపోయాడు, అది చట్టాన్ని గౌరవించటం. మీకు ఎందుకు చెబుతున్నారంటే, ఇక్కడ ఉంది వస్తువు అంతా, ఇక్కడ ఉంది. దీనికి పుట్టుక లేదు, దీనికి చావు లేదు, దీనికి భిన్నమయ్యి ఎంత గొప్పవాడైనా, ఎంత దేవతా పురుషుడైనా జన్మ వచ్చిందంటే వాడు చుట్టేస్తుంది, దుఃఖం వచ్చి చుట్టేస్తుంది. వాడు ఎంత మహాత్ముడైనా సరే, కానీ పుట్టుకు లేనిది, సాగు లేనిది, దుఃఖం ఎలా ఉంటుందో తెలియనిది, సాగు ఎలా ఉంటుందో తెలియదు, రోగం ఎలా ఉంటుందో తెలియదు. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఉండటం, ఉండటమే బ్రహ్మం. దీన్ని ఆరాధించడం మానేసి, దీనికోసం వెతుక్కోవటం మానేసి, గుళ్ళు చుట్టూరు తిరుగుతున్నాం. నీ దేవతా పురుషుని ఆరాధించవచ్చు, నీ కోరికలు నెరవేరవచ్చు, నేను కాదంటం లేదు. కానీ అందులోంచి మటుకి అంత మాత్రం చేత మనం ఏ వస్తువుకైతే దుఃఖం లేదో ఆ వస్తువు యొక్క స్వరూపం పొందే వరకు సంసార దుఃఖం మనం విడిచిపెట్టదు. ఈ శరీరం వస్తే సంసారం వస్తుంది, శరీరం వస్తే సంసారం వస్తుంది, సంసారం కూడా దుఃఖం వచ్చేస్తుంది. మీరు శాస్త్రం మాట్లాడుతుంది, శాస్త్రం మాట్లాడు, మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, మీ మనసు ఎక్కడ బయటికి వెళుతుంది అనుకోండి, పుస్తకాల్లో మాట్లాడుతుంది, మీ మనసు బయటికి వెళుతుంది, ఎక్కడికి వెళుతుందో మీరు నాకు చెప్పకపోయిన లోపల తెలుస్తూ ఉంటుంది కదా మీకు, అదే దొడ్డి. ఈ దొడ్డిలోంచి గురువు అనుగ్రహం లేకుండా ఎవడు బయటకు. సీతమ్మ గారు అనుకోవచ్చు, మా చిన్న అమ్మాయి బళ్ళు నుంచి ఇంటికి వచ్చిందో లేదో అని. కానీ ఇంకొక అమ్మగారు అనవచ్చు, మా అల్లుడి తాగి వచ్చి మా అమ్మాయిని కొడుతున్నాడేమో అని ఇంకో అమ్మగారు అనుకోవచ్చు. ఇంకో అమ్మగారు అనవచ్చు, మా మనవరాలు హాస్పిటల్లో ఉంది, ఏమైంది ఏంటో. ఇదంతా దొడ్డి, ఈ దొడ్డిలోంచి గురువు అనుగ్రహం లేకుండా ఎవడు బయటకు రాలేదు. ఆవరణ దోషం ఉందంటే తప్పనిసరిగా మీరు ఎన్ని జపాలు చేసినా మనస్సు చలిస్తూనే ఉంటుంది. ఆ దొడ్డిలో ఉన్నాం మనం, ఇప్పుడు ఎక్కడున్నాం, ఆ దొడ్డిలో ఉన్నాం చెప్పి మనసును కదలకుండా ఆపు చేయలేం. ఎవరో 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 దేవతలు, దేవతల అనుగ్రహం ఉండాలి, సత్పురుషుల అనుగ్రహం ఉండాలి. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడున్న వస్తువు అనుగ్రహం ఉండాలి. దేవతల అనుగ్రహం ఉండాలి, సత్పురుషుల అనుగ్రహం ఉండాలి, శాస్త్రం అనుగ్రహం ఉండాలి. నీకు అర్థం వచ్చింది? అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. ఇది అవతరించదు, ఇది అవతరించదు. దేవతలు అవతరిస్తారు కానీ ఇది అవతరించదు, ఇది అవతరించదు. అన్నిటికంటే ముఖ్యం దీని అనుగ్రహం లేకుండా ఇది పొందడం. ఇది నేమ్లెస్, ఫారంలెస్, యాక్షన్ లెస్, కలర్ లెస్, బర్త్ లెస్, డెత్ లెస్, ఎవ్రీథింగ్ ఇది లెస్. ఇంకన్నీ లెస్సులే దీనికి. దానికేం గుణం లేదు. ఇది మంచి ఇది చెడ్డ అనేది నిర్ణయించేది నీ అహంకారం. ఇది మంచి ఇది చెడ్డ నిర్ణయించేది నీ అహంకారం. వీళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు నిర్ణయించేది నీ అహంకారం. పూర్వజన్మల గురించి, పునర్జన్మల గురించి ఆలోచించేది నీ అహంకారం. దీనికి అక్కడ ఇక్కడ గొడవ లేదు, ఇక్కడ అహంకారం లేదు. అహంకారం కల్పించిన విషయం, అహంకారం ఎంతకాలం ఉందో అంతకాలం అహంకారం కల్పించిన విషయాలు కూడా ఉంటాయి. అహంకారమే విషయాలను కల్పిస్తుంది, కల్పించి ఆ విషయాలకి ఇది చూస్తూ ఉంటుంది, చూస్తూ చస్తుంది, మళ్ళీ జన్మిస్తుంది. ఈ వస్తువు యొక్క అనుగ్రహం లేకుండా నువ్వు అహంభావంలోంచి, అహంభావం యొక్క పిడికిల్లోంచి, అహంకారం యొక్క పట్టులోంచి, ఆ రాక్షసు యొక్క పట్టులోంచి నువ్వు బయటకు రాలేవు. నువ్వు ఎన్ని యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా నీకు పుణ్యం రావచ్చు, అజ్ఞానంలోంచి బయటకు రాలేవు. కృష్ణుడి గీతలో ఉంటాడు, నువ్వు చేసింది నాకు అక్కర్లేదని. నువ్వు ఏదైనా పుణ్యం చేసావనుకో, నువ్వు పుణ్యం నువ్వు చేసిన ఫలితమంతా నీకు ఇచ్చేస్తాను ఏదో రూపంలో, నాకు అక్కర్లేదు. ఆ పుణ్యం ఏదో లోకంలో అనుభవిస్తా, పుణ్యం అనుభవం అయిపోతుంది, మళ్ళీ తిరిగి ప్రత్యేపరం రావాల్సింది ఏదో శరీరం ధరించి. నువ్వు సాధన చేసి కష్టసుఖాలు భరించి, గౌరవాలు అగౌరవాలు భరించి, ఈ అన్నిటి మధ్యలో ఉండి నువ్వు ఇక్కడే ఈ భూమి మీదే నువ్వు బ్రహ్మానుభవం, అమృతానుభవం సంపాదించాలి. ఎక్కడ ఇతర లోకాలు ఉన్నాయో చూసావు? అవన్నీ ఉంటే పాడు లోకాలు, లేకపోతే భోగలోకాలు, సాధనకు పనికొచ్చే లోకాలు కాదు. ఇక్కడ ఈ భూమి మీద ఉండగానే నీ కాలం పాడు చేసుకోకుండా, నీ ఆయుర్దాన్ని వేస్ట్ చేసుకోకుండా, ఒక గంట సేపు వేస్ట్ చేసుకోకుండా, నీ శరీరం పోకముంది, ఈ రాక పోకల మధ్యనే శరీరం వచ్చింది, మళ్ళీ ఏదో రోజున పోతుంది, వచ్చింది పోతుంది, పోయింది వస్తుంది. అది ఈ రాక పోకల మధ్యనే ఈ కాలాన్ని పాడు చేసుకోకుండా ఈ మానవ శరీరాన్ని మాక్సిమం సద్వినియోగం చేసుకుని ఈ శరీరంలో ఉండగానే, ఈ శరీరంలో ఉండగానే ఈ శరీరం జీవించుండగా ముక్తి పొందితేనే నువ్వు జీవన్ముక్తుడవు. నువ్వు జీవను శరీరం ఉండగా నువ్వు ముక్తిని పొందకపోతే, ముక్తిని పొందకుండా శరీరం పోతే, అంటే జీవన్ముక్తి అవ్వకుండా శరీరం పోతే, మళ్ళీ నీకు పోక తప్పదు, రాక తప్పదు. మళ్ళీ చక్రం నువ్వు విడిచిపెట్టదు అర్జున, బహు జాగ్రత్తగా ఉండు. కొంతమంది సాధన బాగా చేస్తున్నామని చెప్తే అహంకారాన్ని పొడిగించుకుంటూ ఉంటారు. సాధన బాగా చేస్తున్నామని చెబుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు ఆ సాధన పేరు మీద అహంకారాన్ని పొడిగి పెంచేసుకుంటూ ఉంటారు. ఆయికట్టి పెంచుకున్నట్టే అహంకారం పొడిగి పెంచేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు సాధన పేరు మీద పైగా పెంచుకుంటారు. పాపాలు, ఈ జన్మలు, ఈ పునర్జన్మలు, ఈ వేడి, ఈ తాపాలు, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలకి, ఈ లోపల ఉన్న వస్తువుకి ఏ సంబంధం లేదు, ఇసుమంత ఏమి సంబంధం లేదు, ఈ చావులకి, పుట్టుకలకి ఏమి సంబంధం లేదు ఇక్కడ ఉన్న వస్తువుకి. దాని మీద గురిపెట్టు, దాని మీద అర్జున ఏం హై, ఏం అట్ ది హైయెస్ట్. గురి అక్కడ పెట్టు, ఎక్కడ ఆ బ్రహ్మం మీద పెట్టి, ఈ బ్రహ్మానుభవం, ఈ బ్రహ్మస్థితిని పొందటానికి గురిపెట్టు. ఒకవేళ గురి పెడితే అర్జున నీకు సందేహం రావచ్చు, పైకి చెప్పకపోయినా నా పొట్ట మాట ఏంటని అడగవచ్చు. అర్జున నువ్వు పైకి చెప్ప, పైకి చెబితే బాగుండదు కదా. అయితే నువ్వు పైకి చెప్పకపోయినా ఏంటి అస్తమాని బ్రహ్మభావన బ్రహ్మభావన అంటున్నావు, మరి బట్ట కట్టుకోవాలి, అన్నం తినాలి, మరి అన్నీ ఎవరు చూస్తారన్నాడంటే నీ గురి కనుక నిజమైతే, ఆ బ్రహ్మస్థితిని పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం అయితే, ఆ బ్రహ్మమే నీకు అన్ని సమకూరుస్తాయి అర్జున. అది నిజమైతే, ఏది నిజమైతే నీ గురంతా బ్రహ్మభావన మీద ఉండనప్పుడు నీ పొట్ట బట్ట వాడే సమకూరుస్తాడు, ఆ ఈశ్వరుడే సమకూరుస్తాడు. ఏం హై, ఏం హై, అండ్ ఏం మధ్య హైయెస్ట్? ముగిస్తున్నాను. మా షావుకర్ గారు నాలుగింటికే ముగించేమన్నారు. మా డైరెక్టర్ ఆయన, మన అందరం బొమ్మలు. ఈ ప్రపంచంలో నామరూపాలు అనే బొమ్మలు. ఈ బొమ్మలు సినిమాలో ఉన్న బొమ్మలన్నీ కూడా ఆ ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేయడానికి కుదరదు. డైరెక్టర్ ఎలా గంతేయమంటే అలా గంతేయాలి. నీకు అర్థమవుతుందా? ఆ సినిమా డైరెక్టర్ ఉంటాడు, ఏ బొమ్మను ఎలా గంతేయాలో అలా గంతేయమంటాడు. ఆ గంతులు సరిగ్గా వేయటం లేదనుకోండి, కట్టో 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 అంటాడు, ఆఫ్ చేసేయమంటాడు ఫిలిం. మళ్ళీ తీయమంటే తీసివండి, అవి వాడి పాడు చేస్తాడు, సరిగ్గా గంతేయలేదా, ఇలా చూడమంటాడు, నవ్వుతూ చూడమంటాడు, స్మైలింగ్ ఏడుస్తూ చూస్తాడు అనుకోండి, కట్టో కట్టో అంటాడు. నీకు అర్థమవుతా, ఫాలో అవుతున్నారా? అలా ఈ ప్రపంచం అనే తెర మీద మనం అందరం ఉన్నాం. మనకు డైరెక్టర్ భగవంతుడు, మన డైరెక్టర్ ఎవడు? ఈశ్వరుడు. మన తెర మీద, ఈ ప్రపంచం అనేది ఒక తెర, దీని మీద మనం ఉన్న బొమ్మలు, అందరూ తలవ పని చేస్తున్నారు. ఈ పని చేయించోడు ఎవడు? డైరెక్టర్. వాడు ఎలా చెప్తే ఈ బొమ్మ ఎలా వినాలి, ఆ బొమ్మ లేనప్పుడు దాన్ని తీసేస్తాడు ఆ బొమ్మను. నీకు అర్థమవుతుంది, ఈ ప్రపంచం అనేది ఒక స్టేజీ, మనం అందరం బొమ్మలు. డైరెక్టరు, డైరెక్టర్ ఎవడు? ఈశ్వరుడు. మీకు నాకు ఈ తెరకి ఈ బొమ్మలకి ఈ ఈశ్వరు బొమ్మ బొమ్మలకి బొమ్మలను ఆడించే డైరెక్టర్కి అనేకీ అతీతంగా ఉన్నాడు ఇక్కడ బ్రహ్మం. వీడిని మించిన వాడు లేడు, వీడితోడు సమానమైన వాడు లేడు, వీడితోడు సమానమైన వాడు లేడు, మించిన వాడు లేడు. నువ్వు అనుకునే దేవతల కంటే గొప్పవాడు ఇటు. ఆ దేవతల శరీరాలు కూడా వస్తే పోతాయి, ఇక్కడున్న వాడికి రావటం లేదు, పోకలేదు. ఏం హాయ్ అర్జున, ఆ బ్రాహ్మస్థితిని పొందటానికి ప్రయత్నం చేయి. మరి నా పొట్ట మాట ఏంటి, నా బట్ట మాట ఏంటి, అడగచ్చు, వాడే చూసుకుంటాడు అవి కూడా. నీ చూపు నిజమైతే మళ్ళీ ముగిస్తున్నాను. మాయదేవి స్నేహితురాలు మాటలు చెప్పి ముగిస్తాను. అంటే మీకోసం చోట, నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తాను. ప్రతి మనిషి కూడా కేవలం అన్నం కోసం బతుకుడు, తన సంతృప్తి కోసం బతుకుతూ ఉంటాడు. బ్రహ్మజ్ఞానం మాట వదిలేని మామూలుగా కూడా. మాయదేవి స్నేహితులు అలా బిడ్డ నెత్తుకుంది కదా, మా షావుకర్ గారి గురించి వస్తున్నాయి గుర్తులు. ఆ పావు గంట ఆ బిడ్డను తీసుకొచ్చి నామకరణం, సిద్ధార్థ అని పేరు పెట్టి నామకరణం చేశాక బిడ్డ ఒళ్ళు, ఇతను ఒళ్ళో పెట్టింది. స్నేహితురాలు, చిన్ననాటి స్నేహితురాలు, తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్మరించుకునేది మాయాదేవి. ఇంచెతంటే చుట్టరకం దేహానికి సంబంధించింది, స్నేహం మనస్సుకు సంబంధించింది. దేహం ఉన్నోడికి చుట్టాలి కానీ దేహం లేనోడికి చుట్టాలి ఏంటి? దేహం వచ్చాక చుట్టాలు వస్తారు కానీ దేహం రాకుండా ఎవడికి చుట్టాలి రాదు. చుట్టరకాలు దేహానికి సంబంధించినవి, స్నేహాలు మనస్సుకు సంబంధించినవి. అలా పావుగంట అలా ఉండిపోయింది. ఆ పక్క వాళ్ళు ఇంకా ఆ పిల్లలు ఇంకా అందరూ చూడలేదు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఆ చిన్నప్పుడు స్నేహం మీద ఇక్కడ ఆ అప్రయత్నంగా ఆలోచన అప్రయత్నంగా అమ్మాయిలు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇంకా పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలను కనకూడదు. ఏం చేయండి, మళ్ళీ ఇటువంటి బిడ్డ ఎవరు కనలేరు ఇటువంటి బిడ్డను. ఇక్కడ వదిలి వచ్చిన పండితులు వచ్చారు, వేద పండితులు వచ్చారు, వాళ్ళందరూ చూసి వెళ్ళాలంటున్నారు. సిద్ధార్థ నామకరణం అయిపోయింది, అక్కడ పూజ అది అయిపోయింది, ఇంక నీ ఒళ్ళే అని చెప్పి నీ చేతిలో పోయి ఒళ్ళో కదా ఇలా చేతుల్లో పెట్టుకుని అని చెప్పి పెట్టుకుంటా అంటే ఆవిడ టైం తెలియలేదు పాపం, చూడాలని చూడటం కాదు. ఈ భూమి మన కళ్ళకు కనిపిస్తున్న భూమి మాయాదేవి రూపంలో వచ్చింది, నా స్నేహితురాల రూపంలో వచ్చి సిద్ధార్థుడు మనకి ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఇక్కడ పని లేదని నన్ను అమ్మ అని పిలిచి ఏనాటికో ఆడు తర్వాత చూడలేదు, ఆ బుద్ధిని నీ ఇప్పుడు చూడలేదు. తర్వాత వెళ్ళి ఒక సభలో ఇలా చెప్పుకుంటాంటే ఈ ఊరు ఇలా పచ్చేపురం బుద్ధిని వచ్చాడని చెప్పుకుంటాంటే చూడటానికి వెళ్ళింది ఆ సమీప గ్రామంలో. చూడగానే చాలా క్వైట్గా ఉంటాడు బుద్ధుడు, ఇలా తల కూడా ఇలా ఆడించాడు. దగ్గరికి వచ్చామ్మా అని పిలిచాడు. ఎన్నో సాధనలు చేసి కానీ అహంభావాన్ని నిర్వీర్యం చేయలేదు. నువ్వు అమ్మా అని పిలిచిన అహంభావాన్ని నిర్వీర్యం చేశావు. అంటే పునర్జన్మ రాకుండా విత్తనాన్ని వేధించేశావు. పునర్జన్మలు దేనివల్ల వస్తే అహంభావన వస్తాయి. అహంభావన విత్తనం మొలకెత్తకుండా వేగించేశావు. ఏమిటి, నాకేమో సాధన నేర్పావా, నాకేమైనా ఆత్మ అనాత్మ అయితే విభజన ఇవి చేసావా, విచారణ ఏమైనా చెప్పావా, నాకు ఎలా ధ్యానం చేసుకోవాలో చెప్పావు. నువ్వు ఈ అహంభావాన్ని, ఈ అహంభావంలోనే వీర్యాన్ని నిర్వీర్యం చేశావు బుద్ధ. ఒక చూపుతో ఒక మాటతో అమ్మ అని పిలిచి వీర్యాన్ని నిర్వీర్యం చేశావు. మళ్ళీ అహంభావం మొలకెత్తకుండా, అంటే దాని అర్థం మళ్ళీ శరీరం ధరించకుండా ఈ అహంభావాన్ని వేగించి వదిలేశావు. అంటే వేగించిన విత్తనం మన భూమిలో పెడితే మొలవదు. అది అమ్మ అని పిలిచి నాకు మోక్షాన్ని ప్రసాదించావు. నా స్నేహితురాలు మాయదేవిని నీచి లోకానికి ఇచ్చి వెళ్ళిపోయింది. నేను ఇంక వెళ్ళిపోయిన నాకేం అభ్యంతరం లేదు. ఇలా బుద్ధుడు మనకి మా షావుకారు గారి గురించి గుర్తుకొచ్చాడు. ఇలా అలా అలా తిరిగి మరి బుద్ధుడిలోకి వచ్చేసాం. అంటే కాలం తెలివితే కాలం అయిపోయింది, నాలుగింటికి ముగించేమన్నాడు. అప్పుడు మాయాదేవి స్నేహితురాలు గుర్తొచ్చింది. మీ అమ్మకి నాకు స్నేహం, మీ అమ్మ వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోయింది. ఆ స్నేహభావన నాకు నాకు నువ్వు చేయవలసినంతా చేసేసావు. పోనీ అడుగుతుంది, మా అమ్మకి నీకు స్నేహం కానీ ఇటువంటి మాటలు ఏమనలేదు. ఇటువంటి మాట ప్రస్తావించలేదు అసలు. మా అమ్మకి నీకు చిన్నప్పుడు స్నేహం కాదు, ఇటువంటి పొడుపొడు మాటలు బుడబొక్కల మాటలు ఏమి మాట్లాడలేదు. ఇక అమ్మని పిలిచాడు, అంత పని అయిపోయింది. మనం అసలు పని చేయటం మనం సోది మాటలు వేసి కూర్చుంటాం. మనం సోది రాయిళ్ళం. దేహాలంటే సర్దా పడకండి. మహావిష్ణువు శరీరాన్ని ధరించిన తెప్పలు తప్ప రాముడు మాటలు కూడా అనిపించుకున్నాడు. సీతమందవసారి రాముడిని, నువ్వు పైకి పురుషుడిలాగే కనిపిస్తున్నావు కానీ పురుషుడి రూపం ధరించిన స్త్రీవి నువ్వు. సీతమ్మసారి అంది రాముడిని, నువ్వు పైకి పురుషుడిలా కనిపిస్తున్నావు, మరి రూపం పురుషుడికి అనే లక్షణాలు అని స్త్రీ లక్షణాలు. ఇటువంటి మాటలు కూడా భరించాడు రాముడు. మహావిష్ణువు అయితే మాటలు భరించాడు. దేహం వస్తే ఇవన్నీ చుట్టుకుంటాయి తలకి. వాడు మహావిష్ణువే, మామూలు జీవకోటి మాట ఏంటి? మహావిష్ణువుకే తప్పని చెప్పలేదు. దేహం ధరించడం వల్ల వచ్చే ప్రమాదం చెప్తున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. మీరందరూ మోక్షాన్ని కోరుకోండి. మంచి జన్మలు కావాలి, మంచి జన్మలను కో అందుకు చెప్తాంటిది. మంచి జన్మలు కావాలి, మంచి అటువంటి జన్మ జన్మ వచ్చిందంటే దుఃఖం వచ్చేస్తుంది. మనిషి కూడా నేడొచ్చినట్టు మోక్షాన్ని కోరుకోండి, నిర్వాణ స్థితిని కోరుకోండి, స్వర్గరాజ్యాన్ని కోరుకోండి. ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్. మంచి దేహం వస్తుంది అనుకోండి, ఏమైనా 1000 ఏళ్ళు ఉంటుంది. అది దేహం వస్తే రోగం కూడా దేహం వచ్చిందే, రోగం రాకుండా ఆగదు. మనం ఎంతో ఏసీ గదిలో కూర్చున్నా దేహం వచ్చిందంటే రోగం వచ్చి తీరుతుంది. మామూలు కష్టాలు దుఃఖాలు సరే సరే ఇది మామూలే. రోగం కూడా వచ్చి తీరుతుంది దేహం వస్తుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే, రాముడు అంటే వాడికి తెప్పల మీరు చూశారు కదా దేహం ధరించి. రాముడే కదా, ఎవడైనా దేహం వస్తే అంతే అంతే ఇంకే సంగతులు. మోక్షాన్ని కోరుకోండి, నిర్వాణ స్థితిని కోరుకోండి, స్వర్గరాజ్యాన్ని కోరుకోండి. ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్. ఇప్పుడు మనకు రూపాలు గొడవలు ఎక్కువైపోయాను. బుద్ధుడు చెప్పేవాడు, సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకోండి, రూపం ప్రధానం కాదు. నా రూపం కూడా వదిలేయండి, మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మీరు లోపలికి వెళ్ళిపోండి, మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, ఆ వస్తువు మీకు దొరికే వరకు వెళ్ళండి, 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 వెళ్ళండి. నా రూపాన్ని కూడా మీకు అడ్డు రానివ్వకండి, వాడు బుద్ధుడు. వెళ్ళండి లోపలికి, వెళ్ళండి లోపలికి, వెళ్ళండి లోపలికి, వెళ్ళండి. నా రూపాన్ని కూడా మీరు లోపలికి వెళ్ళేటప్పుడు నా రూపాన్ని కూడా మీకు అడ్డు రానివ్వద్దు, నా రూపం కూడా మీకు వద్దు. వెళ్ళండి లోపలికి, వెళ్ళండి. ఆ రూపభావం లేకుండా చెప్పిన వాడు బుద్ధుడు. నన్ను పూజించండి, నా విగ్రహాలు పెట్టుకోండి, నా బొమ్మలు పెట్టుకోండి అని ఎక్కడ చెప్పలేదు బుద్ధుడు. మీకు సుఖం లేనప్పుడు, మీకు శాంతి లేనప్పుడు నా బొమ్మలు ఎందుకు మీకు? వాడు బుద్ధుడు, ఇంపర్సనల్ లవ్. ఈగ్వల్ ఎస్టేట్, యూనివర్సల్ లవ్. ప్రేమకు మతంతో, కులంతో, ప్రాంతంతో సంబంధం లేదు. ఆ ప్రేమ నిజమైంది అయితే ప్రేమకు మతంతో కానీ, కులంతో కానీ, ఒక ప్రాంతంతో కానీ సంబంధం లేదు. అహంభావనలో మనిషి ప్రేమించలేడు, వ్యక్తి భావనలో మనిషి ప్రేమించలేడు. పలానా దేహం నాది, పలానా పేరు నాది, పలానా కులం నాది, పలానా మతం నాది అనుకున్నాడు ఎవడు సృష్టిని ప్రేమించలేడు. అక్కడ జైల్లో పడిపోయినాడు, అక్కడ పడిపోయి ఉంటాడు. నా రూపం కూడా మీకొద్దు, మీరు బాగుపడండి, తరించండి, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. నా రూపాన్ని కూడా మీకు అడ్డు రానివ్వద్దు. ఈ బుద్ధుడు, బుద్ధుడి శరీరం ఎక్కడ చనిపోయిందో, ఎక్కడ పాతి పెట్టారో, ఎక్కడ కాల్చి బూడిచ్చేశారో, ఆ గుర్తు కూడా ఈ లోకానికి అక్కర్లా. వాడు బుద్ధుడు, వాడే మాయాదేవి కుమారుడు. అందుకే అన్ని మాయాదేవి స్నేహితురాలు ఈ బిడ్డని ఎవరికంటారని. బుద్ధుడి ఇంత సర్వసంగ పరిచ్ఛాది, బుద్ధుడి శరీరం, బుద్ధుడి శరీరం ఎక్కడ చనిపోయింది, ఎలా చనిపోయింది, ఎక్కడ కాల్చి బూడిచ్చేశారు, ఇదంతా అప్రధానం. ఈ కూడా లోకానికి అక్కర్లేదు, నా రూపం కూడా మీకు అక్కర్లేదు. మీరు పొందవలసిందే పొందు, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. నా రూపం కూడా మీకు అడ్డు రాకూడదు, మీరు తరించాలి. వాడు చెప్పింది బుద్ధుడు. మీరు లోపలికి వేగంగా వెళ్ళి ప్రయాణంలో నా రూపం అడ్డొస్తాను అనుకోండి, తీసుకో పక్కన పెట్టండి రూపాన్ని. ఈ బుద్ధుడు ఎక్కడ చనిపోయాడు, బుద్ధుడి శరీరం ఎక్కడ చనిపోయింది, ఎక్కడ కాల్చి బూడిచ్చేశారు, ఆ బోగట్ట, ఆ ఆచూకి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ లోకానికి అవసరం లేదు. బుద్ధుడు ఏం చెప్పాడు అది కంతే సరిపోతుంది. సజ్జన సాంగత్యంలో 199 మంచి పాయింట్లు ఉన్నాయి, ఒకటి బ్యాడ్, ఒకటి చెడ్డ పాయింట్ ఉంది. సజ్జన సాంగత్యంలో 199 మంచి, ఒకటి చెడ్డ ఉంది. 199 మంచి ఉంటాయి, ఒకటి చెడ్డ ఉంటుంది. అన్ని మంచి కానీ విడిపోయేటప్పుడు ఎంతో కొంత దుఃఖం వస్తుంది. అంతా మంచి చిన్నది కానీ పార్టింగ్ టైం వస్తుంది చూడండి. విడిపోయినప్పుడు ఎప్పుడైతే మీటింగ్ ఉందో అప్పుడు పార్టింగ్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనిషి పుట్టాడో వాడు చచ్చిపోతాడు. మీకు అర్థమవుతుంది, వాడు చచ్చిపోయే డేట్ మనకు తెలియదు కానీ చచ్చిపోయే పుడతాడు వాడు, ఆ డేట్ మనకు తెలియదు. సజ్జన సాంగత్యంలో కొంత ఇబ్బందికరమైన పాయింట్, మైనస్ పాయింట్ ఏంటంటే విడిపోయినప్పుడు ఎంతో కొంత దుఃఖం వస్తుంది, మిగతా అన్నీ బాగానే ఉంటుంది. ఒక్కటి మటుకు మైనస్ పాయింట్ కనిపిస్తుంది. మనం ఎంత మైండ్ని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కొంచెం పార్టింగ్లో దుఃఖం వస్తుంది. అది ఒకటి మైనస్ పాయింట్ సత్సంగం కనుక, మిగతా 99% మంచి మార్కులు. శాంతి శాంతి శాంతి.